చిన్నపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు తమ హెచ్చరికలను అనేకసార్లు పునరావృతం చేస్తారని వారి చుట్టూ ఉన్న ఎవరికైనా తెలుసు. తల్లిదండ్రులు తమ పిల్లలను పరిపక్వతలోనికి మరియు ఫలవంతమైన జీవితాలలోనికి నడిపించుటకు వారు అవే ఆలోచనలను పునరుద్ఘాటించాలి. అదేవిధముగా మనము అపోస్తలుల కార్యములను చదువునప్పుడు లూకా కొన్ని అంశాలను అనేకసార్లు చెప్పాడని వెంటనే అర్థమవుతుంది. ఈ పునరావృత ఉద్దేశాలు ఆయన పుస్తకమంతటా ఉన్నాయి మరియు లూకా బోధనను అర్థము చేసుకోవడానికి ముఖ్యమైన కారకాలుగా ఉన్నాయి. కాబట్టి అపోస్తలుల కార్యముల ప్రాముఖ్యతను గ్రహించాలనుకుంటే పునరావృతం చేయబడిన ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అపోస్తలుల కార్యములు అను మన పాఠ్యక్రమములో ఇది 3వ పాఠము మరియు దీనికి మనము ముఖ్య అంశాలు అనే పేరు పెట్టాము. ఈ పాఠములో ఆదిమ సంఘములో దేవుని రాజ్యసువార్త నిరవరోధముగా కొనసాగించబడిన విధానమును బయలుపరచుచుండగా పదే పదే లూకా ప్రస్తావించిన 3 ప్రధానమైన అంశాలను పరిశీలన చేద్దాము. మునుపటి పాఠములో సువార్త సందేశం యొక్క శక్తివంతమైన ప్రభావమును గూర్చి చారిత్రక కథనమును వ్రాశాడు అని చెప్పుచు అపోస్తలుల కార్యముల ఎడల లూకా ఉద్దేశమును మనము సంగ్రహించాము. మనము చూచినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు పరిచర్య కొనసాగింపుకు విశ్వసనీయ సాక్ష్యముగా లూకా చారిత్రక వాస్తవాలను నమోదు చేశాడు. ఈ ప్రధాన ఆలోచనను ఉదహరించుటకు మరియు దీనికి అనుగుణంగా ఉండుటకు లూకా ఉపయోగించిన కొన్ని ముఖ్య అంశాలను పరిశీలన చేస్తూ ఈ ఉద్దేశమును మరింత క్షుణ్ణముగా అన్వేషిద్దాము. అపోస్తలుల కార్యములు ఆరంభములో పరిచయము చేయబడి దాని యొక్క అధ్యాయములలో అభివృద్ధి చేయబడిన 3 ముఖ్య అంశాలను మనము పరిశీలన చేద్దాము. మొదటిగా క్రీస్తు రాజ్య విస్తరణకై సంఘమును బలపరిచిన పరిశుద్ధాత్మ అను అంశమును చూద్దాము. 2వదిగా క్రీస్తుకు సాక్ష్యముగా ఉండుటకు పిలువబడిన మరియు క్రీస్తు సంఘమును నడిపించుటకు మరియు పరిచర్య చేయడానికి అధికారము పొందిన అపోస్తలుల మీద దృష్టి పెడదాము. మరియు 3వదిగా సువార్త వ్యాప్తి మరియు రాజ్య విస్తరణ చరిత్ర అంతటా కొనసాగుతాయని నిర్ధారించుటకు అపోస్తలులు స్థాపించిన సంఘము అను అంశమును పరిశీలన చేద్దాము. పరిశుద్ధాత్మను మరియు అపోస్తలుల కార్యములలో ఆయన పాత్రను మొదటిగా పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప వేదాంతమును ప్రస్తుతిస్తుంది. రూపాంతర జీవము గడుపుటకు మరియు ప్రపంచములో సువార్త ప్రకటించుటకు సంఘమును బలపరిచేవానిగా ఇది ఆయనను వివరిస్తుంది. అపోస్తలుల యొక్క మరియు ఇతర ఆదిమ సంఘ నాయకుల యొక్క పరిచర్యను ధృవీకరించుటకు ఆయన అనేక సూచనలు మరియు అద్భుత కార్యములు చేశాడు అని ఇది నివేదిస్తుంది. వ్యతిరేకతను మరియు హింసను ఎదుర్కొనుచున్న క్రైస్తవులకు ఆయన గొప్ప ధైర్యమునిచ్చాడని సాక్ష్యమిస్తుంది. సంక్షిప్తంగా అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మను సువార్త విస్తరణ మరియు రాజ్యవ్యాప్తి కొరకు శక్తినిచ్చేవానిగాను ప్రజలకు దైవిక జీవము అనుగ్రహించేవానిగాను వివరిస్తుంది. అపోస్తలుల కార్యములలో ఆత్మ వివిధ మార్గాలలో పనిచేసినప్పటికీ 3 కాలములలో సంఘము మీద ఆయన చూపిన ప్రభావమును మాత్రమే ఉద్ఘాటించుదాము. మొదటిగా అపోస్తలుల కార్యములలో పెంతికోస్తు దినమునకు ముందున్న ఆత్మను చూద్దాము. 2వదిగా పెంతకోస్తను దినం ముందు యెరూషలేములో ఆత్మ కుమ్మరింపును పరిశీలన చేద్దాము. మరియు 3వదిగా పెంతకోస్తు తరువాత ఆత్మకార్యములను పరిశీలన చేద్దాము. పెంతకోస్తు ముందున్న ఆత్మను గుర్చి అపోస్తలుల కార్యములు ఏమి వివరిస్తుందో మొదటిగా చూద్దాము. అపోస్తలుల కార్యములు 1 అధ్యాయము 3-11 వచనాలలో యేసు తన పునరుద్ధానము మరియు ఆరోహణమునకు మధ్య 40 దినములు అపోస్తలులకు బోధించుచూ గడిపాడు అని లూకా నివేదించాడు. అపోస్తలుల కార్యములు 1 అధ్యాయము 1 వచనములో మనము చదువునట్లుగా, యేసు 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించాడు. మనము చూడబోవచ్చున్నట్లుగా రాజ్యమును గూర్చిన యేసు బోధనలో ఒక క్లిష్టమైన విషయమేమిటంటే ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ అపోస్తలుల వద్దకు త్వరగా వస్తాడు. పెంతెకోస్తు ముందు పరిశుద్ధాత్మను గూర్చి యేసు బోధనను 2 కోణములలో పరిశీలన చేద్దాము. మొదటిగా పరిశుద్ధాత్మ వచ్చు సమయమును చూద్దాము. మరియు 2వదిగా ఆయన వచ్చు ఉద్దేశమును చూద్దాము. పరిశుద్ధాత్మ ఆగమన సమయమును గూర్చిన యేసు బోధనను మొదటిగా చూద్దాము. అపోస్తలుల కార్యములు 1 అధ్యాయము 4-8 వచనాలలోని యేసు మాటలను వినండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని అపోస్తులులు ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తినొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. రాబోవు ఆత్మబాప్తిస్మము గూర్చి యేసు ప్రకటించినప్పుడు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అపోస్తులులు యేసును అడిగిన విధానమును గమనించండి. ఇజ్రాయేలునకు రాజ్యము మరల అనుగ్రహించుట అను వ్యక్తీకరణము ఆధునిక పాఠకులకు తెలియదు, కాబట్టి దానిని వివరించడానికి మనము కొంత సమయం కేటాయించాలి. ఇజ్రాయేలు మరియు యూదా రాజ్యముల పాపము బహు గొప్పది గనుక దేవుడు వారిని వాగ్దాన దేశము నుండి బహిష్కరించి అన్యరాజుల చేతికి అప్పగిస్తాడని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. పాత నిబంధన ప్రవచనాలను ఆధారము చేసుకుని తన ప్రజల పాపములను క్షమించి వారిని వాగ్దాన దేశముకు తిరిగి రప్పించి వారిని పాలించడానికి దేవుడు తరువాత మెస్సయ్యను పంపుతాడు అని యూదులు విశ్వసించారు. దావీదు వంశస్థునిగా మెస్సయ్య ఇజ్రాయేలు మరియు యూదా రాజ్యాలకు రాజుగా ఉంటాడు. వాగ్దాన దేశమును భూమిపై దేవుని రాజ్యముకు కేంద్రముగా మార్చుతాడు. అక్కడ దేవుని ప్రజలు నిత్యమైన ఆశీర్వాద జీవితమును పొందుతారు. మొదటి శతాబ్దము నాటికి ఇజ్రాయేలు రాజ్యము 100 సంవత్సరాలుగా తీర్పును అనుభవించింది మరియు ఇజ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించడానికి రాచరిక మెస్సయ్య కొరకు ఎదురుచూసింది. కాబట్టి యేసు పరలోకముకు ఆరోహణమవుతాడని అపోస్తులులు తెలుసుకున్నప్పుడు ఆయన వెళ్లే ముందు ఈ పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చుతాడని వారు ఆశించారు. ఇందుమూలముగానే వారు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని అడిగారు. ఏదేమైనా ఇజ్రాయేలుకు రాచరిక రాజ్యమును అకస్మాత్తుగా తిరిగి అనుగ్రహించు ఈ సుప్రసిద్ధ నిరీక్షణ తప్పుదారి పట్టించేదిగా ఉందని మరియు సువార్త బూదిగంతముల వరకు వ్యాపించుట మరియు క్రీస్తు మహిమతో తిరిగి వచ్చుట దేవుడు పాత నిబంధన ప్రవచనమును నెరవేర్చు విధానము అని యేసు బోధించాడు. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరను యేసు ప్రకటనకు ప్రతిస్పందనగా రాజ్యమును మరలా అనుగ్రహించుటను గూర్చి అపోస్తులులు ఎందుకు అడిగారు? మంచిది, మరోసారి అపోస్తులులు పాత నిబంధన ప్రవచనమును గూర్చి ఆలోచన చేస్తున్నారు. అనేక వాక్య భాగాలలో తీర్పు ముగించబడిన తరువాత మునుపెన్నడూ లేని విధముగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు అని పాత నిబంధన ప్రవచనాలు ప్రవచించాయి. యెషయా గ్రంథము 44:3-4 వచనాలలో ప్రవక్త అయిన యెషయా ఆత్మను గురించి ఏమి చెప్పాడో వినండి. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇక్కడ యెషయా దేవుడు భూమి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు అని చెప్పుచూ పునరుద్ధరణను గూర్చి మాట్లాడాడు. మెస్సయ్య రాకకు మునుపు పాపం, అవినీతి మరియు మరణపు యుగము అని రబ్బీలు పిలుచుచున్న యుగములో ఇజ్రాయేలు నివసిస్తుంది అని పాత నిబంధన ప్రవక్తలు ప్రకటించారు. మరియు మెస్సయ్య వచ్చినప్పుడు రబ్బీలు రాబోయే యుగము అని పిలిచే క్రొత్త యుగములోకి ఆయన ప్రవేశిస్తాడు అని, ఈ యుగములో దేవుని శత్రువులకు తీర్పు తీర్చబడుతుంది మరియు ఆయన ప్రజలు తుదకు తిరిగి మార్చలేని విధంగా ఆశీర్వదించబడతారని వారు ప్రకటించారు. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో పాత నిబంధన ప్రవక్తలు చెప్పలేదు, కానీ ఇది ఒకేసారి జరుగుతుందని మాత్రం అనేక మంది రబ్బీలు ఆశించారు. ఈ అభిప్రాయముకు విరుద్ధంగా దేవుని రాజ్యము రాజ్యాలన్నిటినూ వ్యాపించుచుండగా కాలక్రమేణా బయలుపరచబడుతుందని యేసు వివరించాడు. ఒకేసారి రాకుండా మహిమాన్వితమైన దేవుని రాజ్యము దశల వారీగా వస్తుంది. రానున్న యుగము యేసు భూలోక పరిచర్యలో ఆరంభమవుతుంది. రాజ్యము సువార్త పరిచర్య ద్వారా వ్యాప్తి చెందుతుండగా పరలోకములో క్రీస్తు పాలనలో ఇది కొనసాగుతుంది మరియు యేసు భవిష్యత్తులో తిరిగి వచ్చినప్పుడు ఈ పాపపు యుగము సంపూర్ణంగా ముగుస్తుంది మరియు సార్వత్రిక మెస్సయత్వ రాజ్యము దాని సంపూర్ణతకు వస్తుంది. రానున్న రాజ్యముపై ఈ దృక్పథము యేసు అపోస్తలుల యెడల ఆ విధముగా ఎందుకు స్పందించాడో వివరిస్తుంది. పరిశుద్ధాత్మ సంగము మీద కొమ్మరించబడబోచున్నాడు, కాని అన్ని విషయాల యొక్క ముగింపు సమీపముగా ఉన్నది అని కాదు దీని అర్థం. యేసు రాజ్యమును ఆరంభించాడు, మరియు సంగము ఆయన రాకడకు ముందు పాపపు ప్రపంచములో జీవించుట కొనసాగించుచుండగా ఆత్మ ఆశీర్వాదము దానిని బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ రాకడ సమయమును మనస్సులో ఉంచుకుని ఆయన రాక యొక్క ఉద్దేశమును చూద్దాము. అపోస్తలుల కార్యములు 1:8 అపోస్తలులతో యేసు మాట్లాడిన మాటలను వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలలో ఆత్మ బాప్తిస్మము గూర్చి నూతన మార్గాలలో ఆలోచన చేయుటకు అపోస్తులులను పురికొల్పాడు. రాజ్యపు చివరి స్థాయిలో ప్రవేశించుటకు బదులుగా అపోస్తులులు క్రీస్తు యొక్క దైవిక మరియు నమ్మకమైన సాక్షులుగా ఉండునట్లు వారిని బలపరచుటకు ఆత్మ కుమ్మరించబడాలి. ఆత్మ పరిచర్య యొక్క 2 కోణాలను పరిశీలన చేస్తూ యేసు చెప్పిన దానిని బయలుపరచుదాము. శక్తివంతమైన మరియు దైవికమైన సాక్షులు. మొదటిగా, శిష్యులు ఆత్మ బాప్తిస్మము ద్వారా శక్తి పొందుతారు అని యేసు చెప్పాడు. పాత నిబంధనలో శక్తితో ఆత్మ యొక్క అనుసంధానం సాధారణమైనది. దీనిని తరచుగా దేవుని ఆత్మ అనే వ్యక్తీకరణ ద్వారా సూచిస్తారు. ఇది హెబ్రీ పదమైన రువాక్ ఎలోహింను అనువదిస్తుంది. ఈ హెబ్రీ వ్యక్తీకరణము దేవుని నుండి వెలువడు శక్తివంతమైన గాలి లేదా బలవంతమైన శక్తిని సూచిస్తుంది. పాత నిబంధనలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ఆత్మ ప్రపంచములో శక్తివంతముగా పనిచేశాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రజల జీవితాలలో నాటకీయ మార్గాలలో కూడా పనిచేస్తుంది. ఉదాహరణకు, న్యాయాధిపతుల గ్రంథము 14:15 దేవుని ఆత్మ సంసోని మీదకి వచ్చినప్పుడు సంసోని ఫిలిస్తీయుల మీద ఇజ్రాయేలుకు గొప్ప విజయాలు కలిగించే అద్భుతమైన భౌతిక విందులు జరిగించాడు. ఆత్మ శక్తితో నింపడం మాత్రమేగాక శిష్యులను దైవికమైన సాక్షులుగా చేస్తాడని యేసు చెప్పాడు. ఈ అనుసంధానం కూడా పాత నిబంధన గ్రంథమును ప్రతిబింబిస్తుంది. అనేక సందర్భాలలో దేవుని ప్రజలు ఆయన పక్షమున మాట్లాడుటకు ఆత్మవారికి శక్తినిచ్చాడు. ఉదాహరణకు, మీకా గ్రంథము 3:8 మాటలు వినండి. నేనైతే యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ శక్తితోనూ నింపబడినవాడనై ఉన్నాను. ఈ వాక్యభాగములో మీకా అబద్ధ ప్రవక్తల చేత వ్యతిరేకించబడినను సత్యమును మాట్లాడునట్లు ఆత్మ ఆయనను ధైర్యపరిచాడని వివరించాడు. కాబట్టి అపోస్తులులు యేసుకు సాక్షులుగా ఉండునట్లు శక్తినిచ్చుటకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుతారని ఆయన చెప్పినప్పుడు, పాత నిబంధన గ్రంథములో ఆత్మ ఇతరుల ద్వారా కార్యము చేసినట్లే వీరిలో కూడా చేస్తాడు అని ఆయన సూచించాడు. అపోస్తులుల సందేశ సత్యమును ధృవీకరించుటకు పరిశుద్ధాత్ముడు అద్భుత కార్యములను కూడా జరిగిస్తాడు, మరియు వారిని కించపరిచే వారితో మాట్లాడుటకు వారికి మాటలను అనుగ్రహిస్తాడు. వాస్తవానికి ఈ ఆత్మకార్యాలు అపోస్తులుల కార్యములలో పదే పదే కనిపిస్తాయి. ఇప్పటి వరకు పెంతికోస్తు ముందున్న పరిశుద్ధాత్మను గూర్చి లూకా పరిచయము చేసిన కొన్ని విషయాలను మనము చూచాము. గనుక ఇప్పుడు యెరూషలేములో సంగము కూడుకుని ఉండగా పెంతికోస్తు దినమందు ఆత్మ కుమ్మరింపును పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యములు 2:1-4 సంగము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చిన ఈ కథనము ఉంది. పెంతికోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయూ నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి. ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను వివరించుటకు 3 ప్రధాన విషయాలను చూద్దాము. మొదటిగా పెంతికోస్తు ప్రాముఖ్యతను చూద్దాము. 2వదిగా భాషలలో మాట్లాడు దృగ్విషయాన్ని చూద్దాము. మరియు 3వదిగా ఈ సంఘటనల ఫలితాలను చూద్దాము. పెంతికోస్తు ప్రాముఖ్యతను మొదటిగా చూద్దాము. పెంతికోస్తు ఇజ్రాయెల్ యొక్క పవిత్ర క్యాలెండర్లో పస్కా పండుగకు దగ్గరగా ఉన్న వేడుక. నిర్గమకాండము 12వ అధ్యాయము మరియు లేవియకాండం 23వ అధ్యాయం ప్రకారం పస్కా పండుగ ఇజ్రాయేలు ఐగుప్తు నుండి తమ విమోచనను జ్ఞాపకము చేసుకునే పండుగ. దేవుడు ఐగుప్తుయుల జ్యేష్ఠులను సంహరించి నమ్మకమైన ఇజ్రాయేలుయుల గృహములను దాటిపోయిన చివరి తెగులు రాత్రిని ఇది జ్ఞాపకము చేస్తుంది. దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి వారిని విడిపించిన విధానమును పస్కా పండుగ యూదులకు జ్ఞాపకము చేస్తుంది. పస్కా పండుగ తరువాత 50 రోజులకు కోతకాలము ఆరంభములో పెంతికోస్తు జరుగుతుంది. వాస్తవముగా ఇది వాగ్దాన దేశములో దేవుని అనుగ్రహమును జరుపుకుంటుంది. ఈ సమయములో ఇజ్రాయేలీయులు ఆ సంవత్సరము కోయుటకు ఆశించిన పంటలన్నిటిలో మొదటి ఫలమును కృతజ్ఞతగా అర్పించేవారు. దీనితో పాటు క్రొత్త నిబంధన కాలము నాటికి పెంతెకోస్తు వేడుక సమయములోనే దేవుని ధర్మశాస్త్రము మోషేకు ఇవ్వబడుటను కూడా యూదులు జ్ఞాపకము చేసుకున్నారు. ఈ సమయములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా ఆదిమ సంఘముకు ప్రాముఖ్యమే. ఎందుకంటే ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ప్రకటించబడిన నిరీక్షణను ఇది వారికి జ్ఞాపకము చేస్తుంది. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 33 వచనాలలో ప్రవక్త వ్రాసిన మాటలు వినండి. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడన్నయ్యుందును, వారు నాకు జనులగుదురు. హృదయము మీద ధర్మవిధి వ్రాయుట పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన మరియు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడిన దేవుని ఆత్మ యొక్క పని. ఈ పాత నిబంధన నేపథ్యము దృష్టిలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పెంతికోస్తను దినమందు ఆత్మ కుమ్మరింపు క్రైస్తవ సంఘముకు చాలా ప్రాముఖ్యమైనది. శిలువ మీద యేసు బలియాగము పస్కా పండుగ సమయములోనే జరిగింది. ఆయన చివరి పస్కా బలిపశువుగా మృతి నొందాడు. దేవుని ప్రజలకు పాపపు బానిసత్వము మరియు మరణము నుండి శాశ్వత విమోచనను కలిగించాడు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో పౌలు చెప్పినట్లుగా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ వెలుగులో పెంతెకోస్తు దినమందు ఆత్మ కుమ్మరించబడుట ఆశ్చర్యము కాదు. పెంతెకోస్తను దినము కోత యొక్క గొప్పదనము మీదికి మన దృష్టిని మళ్లిస్తున్నట్లే ఆత్మ కుమ్మరింపు శాశ్వత రక్షణ యొక్క పంటలో ప్రథమ ఫలముల మీదికి దృష్టి మళ్లిస్తుంది. మొదటి క్రైస్తవ పెంతికోసు దినమందు ఆత్మ కుమ్మరింపు సంఘ హృదయము మీద కూడా ధర్మవిధి వ్రాయబడిందని, ధైర్యమైన సాక్షులుగా ఉన్నటకు దానిని సిద్ధము చేసింది అని సూచిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనములో పౌలు వ్రాసినట్లుగా క్రైస్తవులు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుంది ఉన్నారు. లూకా ఆత్మ కుమ్మరింపును గూర్చి తన కథనమును వ్రాసినప్పుడు ఏమి జరిగిందో దాని యొక్క గొప్ప ప్రాముఖ్యతను సూచించడానికి పెంతికొస్సుతో ఉన్న అనుసంధానమును ఉద్ఘాటించాడు. ఇది సాధారణమైన సంఘటన కాదు. ఇది అనేక అద్భుత కార్యములలో ఒకటి కాదు. పెంతికొస్సు దినమందు ఆత్మవరము రక్షణ పంటను ఆరంభించింది మరియు దేవుని మెస్సియత్వ రాజ్యమును స్థాపించడానికి దేవుని ప్రజల హృదయాలలో పునరుద్ధరణ కలిగించింది. ఇప్పటి వరకు పెంతికొస్తు ప్రాముఖ్యతను ఆత్మ కుమ్మరింపు సమయముగా మనం అర్థము చేసుకున్నాము గనుక పరిశుద్ధాత్మ ప్రసన్నతను బయలుపరచు భాషలను ఇప్పుడు పరిశీలన చేద్దాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పెంతికొస్తను దినమందు సంగమం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు అపొస్తలులు మరియు ఇతర విశ్వాసులు భాషలలో మాట్లాడారు అని లూకా నివేదించాడు. దురదృష్టవశాత్తు భాషలు మాట్లాడే వరమును గూర్చి సంఘములో బహు ఆందోళన కలిగింది. కాబట్టి 2 ప్రశ్నలను చర్చించడానికి మనం కొంత సమయం కేటాయించాలి. మొదటిగా భాషల వరము అనగా ఏమి, మరియు 2వదిగా దేవుడు ఈ వరము ఎందుకు ఇచ్చాడు. ఆధునిక సంఘములో వివిధ క్రైస్తవులు భాషల వరమును వివిధ రకాలుగా అర్థము చేసుకున్నారు. భాషల వరము అనేది మాట్లాడుట కంటే వినుటకు సంబంధించిన అద్భుతము అని కొందరు వాదించారు. ఈ దృక్కోణములో అపోస్తలులు పరవశులై మాట్లాడారు. ఆ మాటలను పాఠకులు తమ సొంత భాషలలో అర్థము చేసుకోవడానికి ఆత్మవారిని బలపరచాడు. అయితే లూకా యొక్క వర్ణనలో కనీసం 2 అంశాలు ఈ అద్భుతము మాట్లాడుటను గూర్చినది అని స్పష్టము చేశాయి. ఇది ఆదిమ క్రైస్తవులు ఎన్నడూ నేర్చుకొనని మానవ భాషలో మాట్లాడుట. ప్రప్రథమంగా మాట్లాడేవారు అన్యభాషలలో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు అని లూకా స్పష్టంగా రాశాడు. అపొస్తలుల కార్యములు 2:4 మనము చదువునట్లుగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ పాఠకులను అద్భుతమైన వినికిడి శక్తితో నింపడము గూర్చి లూకా ప్రస్తావించలేదు. 2, భాషలోను పదము గ్రీకు నామవాచకమైన గ్లోస్సాను అనువదిస్తుంది. క్రొత్త నిబంధన మరియు ఇతర గ్రీకు సాహిత్యములో ఈ పదము సాధారణమైన మానవ భాషలను సూచిస్తుంది మరియు ఈ సందర్భములో ఇది వేరొక అర్థమిస్తుంది అని అనుమానించుటకు నిజమైన కారణమేమీ లేదు. కాబట్టి పెంతెకోస్తను దినమందు భాషల అద్భుతము నేర్చుకొనని మానవ భాషలు మాట్లాడుటకు అతీంద్రియ శక్తిని అనుగ్రహించిందని మనము నిశ్చయత కలిగి ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ ఆయన ఉనికిని ఈ ప్రత్యేకమైన రీతిలో ఎందుకు వ్యక్తపరుచుకున్నాడు? ఆ దినమందు భాషల ప్రాముఖ్యత ఏమిటి? అపొస్తలుల కార్యములు 2:16-21 పేతురు వివరణ వినండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఈ వాక్యభాగములో పెంతికోస్తను దినమందు అన్యభాషలతో సహా ఏమి జరుగుతుందో వివరించుటకు పేతురు యోవేలు గ్రంథము 2:28-32 ఉల్లేఖించాడు. ఆసక్తికరంగా పేతురు యోవేలు మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఉల్లేఖించలేదు. హెబ్రీ బైబిలులో మరియు సెప్టుజెంట్లో అటు తర్వాత దేవుడు చెబుతున్నాడు, మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అను యోవేలు మాటలతో ఆరంభమవుతుంది. అయితే పేతురు యోవేలు గ్రంథం 2:28 మార్చుతూ అంత్యదినములయందు అని చెప్పాడు. యోవేలు మాటలలో పేతురు చేసిన మార్పు పెంతికోస దినమందు జరిగిన సంఘటనలు అంత్యదినములలో అనగా చివరి దినాలలో భాగముగా ఉన్నాయని ఆయన విశ్వసించాడని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆత్మకుమ్మరింపు అంత్యదినములలో జరుగుతుందను పేతురు నమ్మకముకు యోవేలు నుండి ఆయన ఉల్లేఖించిన ఇతర మాటలు మద్దతు ఇస్తున్నాయి. యోవేలు గ్రంథం 2:1 పేతురు ఉల్లేఖిస్తూ ఆత్మకుమ్మరింపు ప్రభువు యొక్క గొప్ప మరియు మహిమాన్వితమైన దినముకు ముందుగానే వస్తుందని సూచించాడు. పాత నిబంధన అంతటా ప్రభువు దినము దేవుని తీర్పు దినము మరియు ఆశీర్వాద దినముగా ఉంది మరియు పాత నిబంధనలోని అనేక సందర్భాలలో ఇది దేవుడు తుదకు శత్రువులందరినీ నాశనము చేసి నమ్మకస్తులైన తన ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చు దినమును సూచిస్తుంది. కాబట్టి ఆత్మకుమ్మరింపును ప్రభువు యొక్క గొప్ప మరియు మహిమాన్వితమైన దినముగా పేతురు ప్రస్తుతించినప్పుడు పెంతెకొస్తను దినమందు జరిగినది చరిత్రలో గొప్ప సంఘటనని ఆయన చెబుతున్నాడు. అంత్యదినములలో ఒక అద్భుతముగా పెంతెకొస్తు దినమున ఆత్మ వచ్చాడు. ఇది దేవుని రాజ్యపు చివరి దశలను స్థాపించే మహిమకరమైన దైవిక జోక్య సమయము. దురదృష్టవశాత్తు నేడు అనేక మంది క్రైస్తవులు ఆత్మ కుమ్మరింపు యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునటలేదు. బదులుగా అపోస్తలుల కార్యములు 2:1 సంఘటనలను ప్రతి క్రైస్తవుని యొక్క వ్యక్తిగత పవిత్రీకరణకు మాదిరిగా చూచుట క్రైస్తవులలో ఎక్కువైపోయింది. నిజమైన ఆత్మీయ క్రైస్తవులందరూ పెంతికోసు దినమందు మరియు అపోస్తలుల కార్యములలోని ఇతర సందర్భాలలో జరిగిన ఆత్మ ప్రత్యక్షతను అనుభవిస్తారు అనే ఊహను మనము సృష్టిస్తున్నాము. దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచన చేయండి. దేవుని యొక్క అనేక గొప్ప మరియు అద్భుత కార్యాలు దేవుని రాజ్యమును ఆరంభించడానికి జరిగాయని క్రొత్త నిబంధన మనకు బోధిస్తుంది. క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు మరియు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు ఆరోహణమయ్యాడు. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసములోకి వచ్చిన ప్రతిసారి ఈ సంఘటనల యొక్క ప్రయోజనాలు ఆ వ్యక్తి జీవితముకు అనువర్తించబడతాయి. అయితే ఒక వ్యక్తి క్రీస్తునందు నూతన జీవము పొందిన ప్రతిసారి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమగుటలేదు. అదేవిధముగా క్రొత్త నిబంధన ప్రకారం పెంతెకోస్తు కూడా అన్ని సమయాలకు ఒకేసారి జరిగిన సంఘటనలలో ఒకటిగా ఉంది. దీని ద్వారా దేవుడు అంత్యదినాలను తీసుకువచ్చాడు. ఈ పాఠములో తరువాత అపోస్తలుల కార్యములలో ఆత్మ ప్రత్యేకమైన మార్గాలలో కుమ్మరింపబడిన ఇతర సందర్భాలలో కూడా ఇదే వాస్తవమని మనము చూస్తాము. క్రైస్తవ సంఘము యొక్క ఆరంభ దినాల నుండి పరిశుద్ధాత్మ ప్రసన్నత సంఘముకు అనువర్తించబడి పరిచర్య కొరకు మనలను బలపరుస్తుంది. విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ ప్రసన్నతను మనము ఎప్పుడూ ఆశించాలి. కానీ పెంతికోసు దినమందు చూచిన విధముగానే బయలుపరచబడుతుందని మనము ఆశించకూడదు. వాస్తవానికి అపోస్తలుల కార్యములలోని ఇతర సందర్భాలలో ఆత్మ యొక్క ప్రత్యేక కుమ్మరింపులో కూడా ఆత్మ యొక్క వ్యక్తీకరణములు ఒకే విధముగా లేవు. పెంతకోస్తు దినమందు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, బలమైన గాలి వంటి ఒక ధ్వని, ప్రవచనావరము మరియు భాషలు సాధారణమైన క్రైస్తవ అనుభవాలు కావు. అవి గొప్ప దైవిక ప్రత్యక్షత యొక్క ఫలితాలు. ఈ కార్యము ద్వారా ఆయన రాజ్యమును ఆరంభించాడు. ఇప్పటి వరకు మనము పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యతను మరియు పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో పాటుగా ఉన్న భాషల అద్భుతమును చూశాము. గనుక ఆ దినమందు జరిగిన సంఘటనల ఫలితాలను ఇప్పుడు చూద్దాము. అపోస్తలులు ఆయనకు దైవిక సాక్షులుగా ఉండుటకు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడెను అని యేసు చెప్పినట్లుగా ఈ పాఠములో ముందే మనము చూశామని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి పెంతెకోస్తు ఫలితాలను మనము చర్చించుకొనుచుండగా అపోస్తులులకు పరిశుద్ధాత్ముడు ఏ విధముగా శక్తినిచ్చాడో మరియు సువార్త విస్తరణ కొరకు ఈ శక్తిని ఏ విధముగా ఉపయోగించాడో పరిశీలన చేద్దాము. పరిశుద్ధాత్ముడు పేతురుకు ఏ విధముగా శక్తినిచ్చాడో పరిశీలన చేస్తూ ఆరంభిద్దాము. లుకాసు వార్తను మనము పరిశీలిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రాకమునుపు పేతురు ఎన్నడూ కూడా స్పష్టముగా ఆలోచన చేసేవాడు కాదని మనకు తెలుసు. ఆయన మోషేకు మరియు ఏలియాకు పర్ణశాలలు కట్టించాలని ఆశించాడు. గనుక రూపాంతర కొండ మీద యేసు ఆయనను ఖండించాడు. ప్రభువు పట్టబడిన రాత్రి 3 మార్లు క్రీస్తును ఎరుగునని చెప్పాడు. మరియు అపోస్తలుల కార్యములలో పేతురు పరిచర్య సమయంలో కూడా పేతురు ఉన్నత విద్యను కలిగిన వాడు కాడని మరియు ఆకర్షణీయమైన విధముగా మాట్లాడే వ్యక్తి కాదని లూకా స్పష్టము చేశాడు. అపోస్తలుల కార్యములు 4:13 లూకా మాట్లాడిన మాటలు వినండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి. పేతురు చిత్రమును చూస్తే నిస్సందేహంగా పరిశుద్ధాత్ముడు ఆయనను మార్చివేశాడు. మరియు పెంతికోస్తను దినమందు అటువంటి శక్తివంతమైన మరియు విజయవంతమైన సువార్త సందేశమును అందించడానికి ఆయనకు సహాయపడ్డాడు అని అర్థమవుతుంది. ఆయన పెంతికోస్త దినమందు చేసిన ప్రసంగములో క్రైస్తవులు మత్తులయ్యున్నారని నేరము మోపిన వారిని పేతురు ఖండించాడు. నమ్మదగిన మార్గాలలో పాత నిబంధనను ఉల్లేఖిస్తూ అనువదిస్తూ మరియు అనువర్తిస్తూ యేసు ప్రవచించబడిన మెస్సీయా అని నిరూపించాడు. పేతురు మరియు ఇతర అపోస్తలుల ప్రకటనల యొక్క సత్యముకు సాక్ష్యముగా అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్ముడు వారికి అధికారం ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 2:43 మనము చదువునట్లుగా, అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఈ సువార్త ప్రకటనకు సాక్షులుగా ఉండుటకు పేతురు మరియు ఇతర అపోస్తలులకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన గొప్ప శక్తి వెలుగులో చూస్తే దేవుడు అపోస్తలుల సాక్ష్యమును ఆశీర్వదించాడని చెప్పుటలో ఆశ్చర్యం లేదు. అపోస్తలుల కార్యములు 2:41-47 వారి సాక్ష్యమును లూకా ఏ విధముగా వివరించాడో వినండి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పెంతకోస్తను దినమందు 3,000 చేర్చబడ్డారు. మరియు ఈ బాహ్య సంఖ్యాపరమైన అభివృద్ధి పరిశుద్ధాత్మశక్తి ద్వారా కలిగింది. అయితే సంఘ అభివృద్ధి కేవలం బాహ్య సంబంధమైనది మాత్రమే కాదు, ఆత్మశక్తి ద్వారా అంతర్గత అభివృద్ధి కూడా కలిగింది. అపోస్తలుల కార్యములు 2:42-47 లూకా మాట్లాడిన మాటలు వినండి. వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆరంభ క్రైస్తవులు అపోస్తులుల బోధనల ప్రకారం జీవిస్తూ దేవునికి మరియు తోటి విశ్వాసులకు తమ్ము తాము అంకితము చేసుకునిచుండగా సంఘము అంతర్గతంగా పెరిగింది. పెంతెకొస్తున్న దినమందు ఆత్మ కొమ్మరింపు ద్వారా కలిగిన ఫలితాలు సంఘము యొక్క ఆరంభ దినాలలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. పెంతెకొస్తు దినముకు ముందు మరియు పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మను గుర్చి లూకా చేసిన చర్చను ఇప్పటి వరకు మనము పరిశీలన చేశాము గనుక పెంతెకొస్తు తరువాత పరిశుద్ధాత్ముడు సువార్త పరిచయను బలపరచుట ఏ విధముగా కొనసాగించాడో చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. అపోస్తలుల కార్యములలో పెంతెకొస్తు తరువాత ఆత్మ యొక్క అద్భుతమైన కార్యములను లూకా అనేక మార్లు జ్ఞాపకము చేసుకున్నాడు. ఉదాహరణకు మూడు వాక్యభాగాలను మనం పరిశీలన చేద్దాము. సమరయలో అనామధేయమైన నగరములో జరిగిన సంఘటనను మొదటిగా చూద్దాము. రెండవదిగా కైసరియాలో జరిగిన సంఘటనను చూద్దాము. మరియు మూడవదిగా ఎఫెస్సులో ఆత్మ ప్రత్యక్షతను చూద్దాము. యెరూషలేముకు ఉత్తరమున ఉన్న సమరయలో ఆత్మ పరిచర్యను చూస్తూ ఆరంభించుదాము. అపోస్తలుల కార్యములు 8:14-17 ఆత్మ ఒక ప్రత్యేకమైన రీతిలో విశ్వాసుల మీదికి వచ్చిన మరొక సందర్భమును లూకా నివేదించాడు. అక్కడ లూకా ఏమి వ్రాశాడో వినండి. సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగియుండలేదు. వారు ప్రవ్వైన యేసునామమున బాప్తీస్మము మాత్రము పొందియుండిది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సాధారణంగా అపోస్తులుల కార్యములలో నేటివలే ప్రజలు విశ్వాసములోకి మొదటిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు, కానీ తరువాత కాదు. ఈ విషయంలో ఇక్కడ దృష్టాంతం పెంతెకొస్తును పోలి ఉంది. విశ్వాసులు మారుమనసు పొందిన తరువాత ఆత్మను పొందుకున్నారు. ఆత్మ కుమ్మరింపు అద్భుతముగా ప్రదర్శించబడిన ప్రత్యేకమైన సమయము ఇది. ఆత్మ సమరయుల మీదకి ఈ విధముగా ఎందుకు దిగాడు? మంచిది, ఆత్మ యొక్క ఈ అసాధారణ కుమ్మరింపుకు ఉత్తమ వివరణ ఏమిటంటే సమరయులు క్రైస్తవ్యములోకి అధిక సంఖ్యలో చేర్చబడిన మొదటి సమయమును ఇది గుర్తిస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకునిచున్నట్లుగా దేవుని రాజ్యము యెరూషలేము నుండి యూదయ సమరయ బుదిగంతముల వరకు విస్తరించడానికి యేసు అపోస్తులులను నియమించాడు. యూదయలోని యెరూషలేములో పెంతెకొస్తు దినము ఆరంభ బిందువుగా ఉంది. అయితే సమరయులు మిలిత వారసత్వం కలిగిన వారు, యూదులు మరియు అన్యులు. వారు పాత నిబంధన ఆదేశాల ప్రకారం దేవునిని ఆరాధించారు. కాబట్టి సువార్త సమరయకు చేరుకున్నప్పుడు ఇది ఒక నూతన దిశను, యేస్సు ఆయన శిష్యులను నియమించిన పని నెరవేర్పులో ఒక ప్రధాన మెట్టును సూచిస్తుంది. జాతి సరిహద్దులు దాటి సువార్త మొదటిగా విస్తరణ చెందిన సంఘటన ఇది. సమరయులను సంఘములో సంపూర్ణముగా చేర్చవచ్చని అపోస్తలులకు మరియు ఇతర సంఘ సభ్యులకు సాక్ష్యమిచ్చేందుకు పరిశుద్ధాత్ముడు ఈ విశ్వాసులకు భాషలలో మాట్లాడు అధికారం ఇచ్చాడు. సమరయలో ఆత్మకార్యమును గూర్చిన ఈ అవగాహనను దృష్టిలో ఉంచుకుని కైసరియాను చూద్దాము. అక్కడ పెంతెకొస్తు దినమందు జరిగిన సంఘటనను జ్ఞాపకము చేసుకునే విధముగా పరిశుద్ధాత్ముడు సంఘములో మరొకసారి ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో చెప్పబడింది. సమరయలోని అనామధేయ నగరములో జరిగిన సంఘటన వలనే కైసరియా పరిస్థితి కూడా సువార్త మరొక జాతి సరిహద్దును దాటి వెళ్లిన మొదటి సమయమును గుర్తిస్తుంది. ఈ సందర్భంలో అన్యులు అధిక సంఖ్యలో క్రీస్తునందు విశ్వాసముంచారు, ప్రత్యేకముగా రోమా శతాధిపతి అయిన కొర్నేలి మరియు ఆయన కుటుంబము. అపొస్తలుల కార్యములు 10:44-47 పేతురు కొర్నేలి కుటుంబముకు సువార్త ప్రకటించినప్పుడు ఏమి జరిగిందో నివేదిస్తుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలా అనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే వీరును పరిశుద్ధాత్మను పొందారు అని చెప్పాడు. మరోసారి పెంతెకొస్తుకు సమాంతరత స్పష్టముగా కనిపిస్తుంది. సువార్త నమ్మినవారు భాషలతో మాట్లాడిరి. కైసరియాలోని విశ్వాసులు మనవలే పరిశుద్ధాత్మను పొందారు అని పేతురు చెప్పినప్పుడు బహుశా పెంతుకోస్తునాడు కుమ్మరించబడిన పరిశుద్ధాత్మను ఆయన సూచిస్తున్నాడు. పాత నిబంధనలో అన్యులు ఇజ్రాయేలుతో దేవుడు చేసిన ప్రత్యేకమైన నిబంధనకు వెలుపల ఉన్నారు, మరియు నమ్మకమైన యూదులు మారుమనసు పొందని అన్యులతో తమ్ము తాము వేరుపరుచుకున్నారు. కాబట్టి అన్యులు మొదటిగా యూదామతములోకి మార్చబడకుండా క్రీస్తును అంగీకరించినప్పుడు ఆదిమ సంఘముకు ఇది ఆశ్చర్యం కలిగించింది. పర్యవసానంగా అన్యరాజ్యములకు కూడా తలుపు తెరవబడిందని ప్రత్యక్షపరచడానికి పరిశుద్ధాత్ముడు ఈ అద్భుతమైన రీతిలో కొర్నేలి మరియు ఆయన కుటుంబం మీద కుమ్మరించబడ్డాడు. అపోస్తుల కార్యములు 14:4-15 వచనాలలోని ఈ మాటలు వినండి. అక్కడ అన్యులు సువార్త అంగీకరించినప్పుడు సంఘం ఏ విధముగా స్పందించిందో లూకా నివేదించాడు. అందుకు పేతురు, మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికినీ దిగెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. పెంతెకోస్తును పోలిన విధముగా అన్యజనుల మీదకి ఆత్మ దిగివచ్చుట ద్వారా వారి మారుమనస్సు నిజమైనదని మరియు రాజ్యమును అన్యజనుల ద్వారా నిర్మిస్తానని చెప్పిన ఆయన ప్రణాళిక ఆరంభమైందని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. సమరయ మరియు కైసరియాలో జరిగిన ఆత్మకార్యమును మనము ఇప్పటి వరకు చూశాము గనుక ఎఫెసులో ఏమి జరిగిందో చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. ఈ సంఘటన అపోస్తలుల కార్యములు 19:1-6 నమోదు చేయబడింది. అక్కడ ఈ కథనమును మనము చదువుతాము. పౌలు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు, అనగా యేస్సునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తిస్మమిచ్చనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేస్సునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. మరోసారి పెంతికోస్తుకు గణనీయమైన సమాంతరాలను మనము చూస్తాము. వారు యేసునామంలోకి బాప్తిస్మం పొందిన పిమ్మట ఈ మనుషుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు, మరియు వారు భాషలలో మాట్లాడుట మరియు ప్రవచించుట మొదలుపెట్టారు. ఈ వాక్యభాగములో యూదయ మరియు సమరయకు దూరముగా చిన్న ఆసియాలోని ఒక ప్రధాన నగరమైన ఎఫెసులో పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి లూకా వివరించాడు. మనము చూచినట్లుగా యెరూషలేము మొదలుకొని సమరయ మరియు అన్యజనులకు ఆత్మకార్య విస్తరణను లూకా ఇప్పటికే గుర్తించాడు. ఇక్కడ అసాధారణమైన విషయమేమిటంటే, ఆత్మను పొందుకున్నవారు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు. బహుశా వీరు సుదీర్ఘంగా వేచి చూస్తున్న మెస్సయ్య యేసేనని యోహాను బయలుపరచుటకు ముందే బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్యము పొంది మారుమనసు పొందిన యూదులు కావచ్చు. లూకా అపోస్తలుల కార్యములు ఆరంభములో నొక్కి చెప్పిన ఒక సమస్యకు ఈ సంఘటన ముగింపుగా ఉన్న కారణమున లూకా దీనిని ఉద్ఘాటించాడు. బాప్తిస్మమిచ్చు యోహానుకు మరియు యేసుకు మధ్య ఉన్న సంబంధము మీరు దీనిని అపోస్తలుల కార్యములు 1:5 చూడవచ్చు. యేసు తన పరిచర్యను బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యతో విభేదించాడు. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిదరనెను. ఎఫెస్సులో బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యుల మీద ఆత్మ కుమ్మరించబడిన ఈ సంఘటన ఆత్మను తీసుకువచ్చు యేసు కార్యము ఒక నూతన స్థాయికి చేరుకుంది అని సూచిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు కూడా క్రీస్తు అనుచరులు కావాలి, మరియు క్రీస్తు ఆత్మ పొందుకోవాలి. క్రీస్తును పూర్తిగా హత్తుకునటలో పరిశుద్ధాత్మశక్తిలో జీవించడములో ఎంతమాత్రమూ తక్కువ కాకుండా ఉండడమనేది దేవుని చిత్తమునకు సరిపడినదిగా ఉన్నది. అపోస్తలులు సంఘ లక్ష్యాన్ని ముందుకు కొనసాగించుచుండగా రాజ్యపు సరిహద్దులలో వారి పని పరిశుద్ధాత్మ యొక్క అద్భుత కుమ్మరింపు ద్వారా స్థిరంగా నిర్ధారించబడిందని లూకా స్పష్టం చేశాడు. ఆత్మశక్తి ద్వారా సువార్త సందేశం యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ మరియు బూదిగంతముల వరకు నిరవరోధముగా విస్తరించబడింది. నేడు కూడా కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే సంఘము మార్పు చెందుతుంది మరియు సువార్తను ప్రభావవంతముగా ప్రకటిస్తుంది. మనము సువార్త సందేశముకు దైవికమైన మరియు ప్రభావవంతమైన సాక్షులుగా ఉండాలంటే ఆత్మశక్తి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ పాత్రను గూర్చి పరిశీలన చేశాము గనుక మన రెండవ అంశమును చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. అపోస్తులులు. క్రీస్తు పరలోకముకు ఆరోహణమవ్వక ముందు ఆయన పరిచర్యను కొనసాగించుటకు సువార్త ద్వారా ఆయన రాజ్యమును యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు విస్తరించుటకు అపోస్తులులను నియమించాడు. ఈ పాఠం ఆరంభములో అపోస్తులుల కార్యములు 1:8 ఆదిమ సంఘములో పరిశుద్ధాత్ముని పాత్రను గూర్చిన వివరణను మనము చూశాము. మరోసారి యేస్సు ఆయన అపోస్తులతో మాట్లాడిన మాటలు వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. మన పాఠములోని ఈ సమయములో ఈ వచనములో కనిపించే రెండవ విషయమును మనం పరిశీలన చేద్దాము. అది అపోస్తులుల పాత్ర. యేసు ఇక్కడ చెప్పినట్లుగా అపోస్తులు బూదిగంతముల వరకు ఆయనకు సాక్షులయ్యుండునట్లు పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడెను. ఆదిమ సంఘములో ప్రతికూల పరిస్థితులలో సువార్తను ప్రకటించిన వారు హతసాక్షులుగా లేదా సాక్షులుగా పిలువబడ్డారు. అత్యంత తీవ్రమైన సందర్భాలలో క్రీస్తుకు సాక్షులుగా ఉన్నవారు హింసించబడ్డారు లేదా చంపబడ్డారు. వాస్తవానికి చాలామంది అపోస్తులు ఈ విధముగానే చనిపోయారు అని సంఘ సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. లూకా ఆదిమ సంఘమును గూర్చి వ్రాసినప్పుడు ప్రతికూల పరిస్థితులలో క్రీస్తుకు సాక్షులుగా ఉండుట అను ఈ అంశము ఒక ప్రాముఖ్యమైన విషయముగా ఉంది. మరియు ఈ విషయములో క్రీస్తు కొరకు ధైర్యవంతులైన మరియు సమర్థవంతులైన సాక్షులుగా ఉన్న అపోస్తులులకు ఎవరూ సాటిలేరు. క్రీస్తుకు సాక్షులుగా ఉన్న అపోస్తులుల పాత్ర యొక్క 3 కోణములను మనం పరిశీలన చేద్దాము. మొదటిగా వారి సాక్ష్యము ప్రత్యేకమైనది అను విషయమును చూద్దాము. రెండవదిగా అది అధికారికమైనది అను విషయమును చూద్దాము. మరియు 3వదిగా వారి సాక్ష్యము యొక్క వైవిధ్య స్వభావాన్ని చూద్దాము. సువార్త సందేశమును అందించుటలో వారు ఉపయోగించిన వివిధ మాధ్యమాలు, అపోస్తులుల పని యొక్క ప్రత్యేక లక్షణాలను చూస్తూ ఆరంభిద్దాము. అపోస్తులులు కనీసం 2 కారణాల వల్ల ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. ఆరంభించుటకు తమ పని కొరకు ఉండవలసిన లక్షణాలు మరొకరిని అపోస్తులునిగా పిలువకుండా మినహాయించాయి. యేసు యొక్క 12 అపోస్తులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయనను సిలువ వేయి వారికి అప్పగించాడు అని మనందరికీ తెలుసు. తరువాత యూదా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. 11 అపోస్తులు మాత్రమే ఉన్నారు. అటు తరువాత యేసు పరలోకముకు ఆరోహణమైనప్పుడు తక్కిన 11 యొక్క మొదటి ప్రధానమైన పని ఏమిటంటే యూదాస్థానములో 12 అపోస్తులను ఎన్నుకోవడం. అపోస్తుల కార్యములు 1:21-26 క్రొత్త అపోస్తులునికి ఉండవలసిన లక్షణమును పేతురు ఈ విధముగా వివరించాడు. ప్రభువైన యేస్సు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వారిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట అవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనుబరుచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను. అపోస్తులునిగా ఉండుటకు కావలసిన అవశ్యకములను ఈ వచనములు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ లేఖనములో చెప్పబడిన అపోస్తులకు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. మొదటిగా వారు ప్రత్యక్షంగా యేసు నుండి బోధన అందుకోవాలి. 2వదిగా వారు పునరుద్ధానుడైన యేసును చూడాలి. మరియు 3వదిగా ప్రత్యక్షంగా దేవుడే వారిని నియమించాలి. వారు యేసు భూలోక పరిచర్య సమయములో బోధన అందుకున్నారు, పునరుద్ధానుడైన యేసును చూశారు, మరియు వారందరినీ యేసే స్వయంగా నియమించాడు కాబట్టి 11 అపోస్తులు ఈ షరతులను చేరుకున్నారు. మత్తీయకు యేసు తన భూలోక పరిచర్య సమయంలో బోధించాడు. ఆయన పునరుద్ధానుడైన యేసును చూచాడు మరియు చీట్లు వేయట ద్వారా ప్రత్యక్షంగా దేవుడే ఆయనను నియమించాడు కాబట్టి ఈయన కూడా షరతులను చేరుకున్నాడు. మత్తయ్య తర్వాత కేవలము ఒక వ్యక్తి మాత్రమే లేఖనములో అపోస్తులునిగా నియమించబడ్డాడు. అతడే పౌలు. యేసు పరలోకముకు ఆరోహణమైన తరువాత పౌలు అపోస్తులునిగా నియమించబడ్డాడు. కాబట్టి ఆయన నియామకమును గూర్చి సంఘముకు సందేహం కలిగింది. అయితే వాస్తవానికి ఆయన పునరుద్ధానుడైన యేసును చూశాడు మరియు స్వయంగా ఆయన నుండి నేర్చుకున్నాడు, మరియు యేసే స్వయంగా ఆయనను నియమించాడని లేఖనము మనకు బోధిస్తుంది. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 9 3-6 లూకా నివేదించినట్లుగా దమస్కు మార్గములో పౌలు పునరుద్ధానుడైన యేసును చూశాడు. అంతేగాక అపోస్తులుల కార్యములు 9:15 మరియు 12:12-16 మనము చదువునట్లుగా దేవుడే స్వయంగా ఆయనను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి అపోస్తులుల కార్యములు 9:22-26 నిజమైన అపోస్తులుడు అని ఆయన ప్రకటనను ధృవీకరించుటకు పౌలు యొక్క నియామకమును లూకా 3 వివరించాడు. అయితే యేసు ఆరోహణమయ్యే వరకు పౌలు విశ్వాసములోకి రాలేదు గనుక ఆయన అర్హతలు కొంతవరకు అసాధారణమైనవని ఆయన ఒప్పుకున్నాడు. 1 కొరింథీ 15:8-9 పౌలు తన ప్రత్యేకమైన అపోస్తలత్వమును ప్రస్తావించాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టుగా నాకును కనబడెను, ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను. ఈ ప్రత్యేకమైన షరతులను కలిగి ఉండటంతో పాటుగా వారు సంఘ జీవితములో మూలాధారమైన సమయములో పరిచర్య చేశారు గనుక అపోస్తులు ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. ఈ ప్రత్యేక సమయములో యేసుక్రీస్తు సంఘమును స్థాపించే పనికి వారు నియమించబడ్డారు. వారు తమ బాధ్యతను నెరవేర్చారు కాబట్టి మరియు సంఘము వారి పునాది మీద స్థిరముగా నిలిచింది కాబట్టి వారికి అప్పగింపబడిన ప్రత్యేకమైన పని మరొకసారి చేయవలసిన అవసరత లేకపోయింది. అపోస్తులు సంగమునకు పునాదిగా పనిచేసిన అనేక సందర్భాలను లూకా నమోదు చేశాడు. మునుపటి పాఠములో మనము చూచినట్లుగా యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ మరియు బూదిగంతముల వరకు సువార్తకు ప్రథమ సాక్షులుగా ఉన్నవారు అపోస్తులు. వారి సువార్త పరిచర్య ద్వారా మొదటి క్రైస్తవులు యూదామతము నుండి, సమరయల దుర్మార్గ ఆరాధన నుండి మరియు అన్య విగ్రహారాధన నుండి క్రీస్తులోకి వచ్చారు. వారి నాయకత్వము ద్వారా చరిత్రలో మొదటి సంఘాలు స్థాపించబడ్డాయి. వాటిలో సంఘము అనుసరించే పద్ధతులు ఉన్నాయి. ఇవి మరియు ఇతర అనేక మార్గాలలో అపోస్తులు ఒక ప్రత్యేకమైన సమయములో ఒక ప్రత్యేకమైన పని చేశారు. ఈ కాలము మరలా తిరిగి రాదు మరియు ఈ పని మరలా పూర్తి చేయవలసిన అవసరత కూడా లేదు. ఎఫెసి పత్రిక 2:19-20 అపోస్తులుల యొక్క ప్రత్యేక మూలాధార పాత్రను పౌలు ఈ విధముగా సంగ్రహించాడు. దేవుని ఇంటివారు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తులను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. మరొక మూలరాయి, మరొక యేసు ఉండరు. అదే విధముగా సంఘముకు పునాదిగా పనిచేసిన మరొక పునాది, అపోస్తులు మరియు ప్రవక్తల సమితి ఎప్పటికీ ఉండవు. దురదృష్టవశాత్తు ఆ విధమైన అధికారము కలిగిన అపోస్తులు వారి మధ్య పరిచర్య చేస్తున్నారని నేటి సంఘాలు చెప్పుకుంటున్నాయి. ఏదేమైనా వాస్తవిక అపోస్తులు తమ పనికి కావలసిన ప్రత్యేక అర్హత కలిగి ఉన్నారని లూకా స్పష్టము చేశాడు. మరియు ఎన్నటికీ పునరావృతము చేయబడిన ప్రత్యేకమైన మూలాధార సమయములో వారు పనిచేశారు. అపోస్తుల యొక్క సాక్ష్యాలు క్రొత్త నిబంధన గ్రంథములో మనకు ఉన్నాయి. కానీ నేటి సంఘాలలో ఈ విధమైన అపోస్తులను మనము ఆశించకూడదు. అపోస్తులు క్రీస్తుకు ఒక ప్రత్యేకమైన రీతిలో సాక్షులుగా ఉన్నారని ఇప్పటి వరకు మనము చూశాము గనుక వారి సాక్ష్యం యొక్క అధికారికమైన స్వభావమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అపోస్తుల కార్యములందంతటా అపోస్తుల యొక్క అధికారము అనేక విధాలుగా కనిపిస్తుంది. కానీ సరళత కొరకు వీటిలో 4 మాత్రమే పరిశీలన చేద్దాము. మొదటిగా అపోస్తుల అధికారము వారు చేసే పనిలో కనిపిస్తుంది. 2వదిగా వారి పరిచర్య మీద దేవుని ఆశీర్వాదములో కనిపిస్తుంది. 3వదిగా అద్భుత కార్యములు చేయు వారి శక్తి ద్వారా కనుపరచబడుతుంది. మరియు 4వదిగా వారు పొందుకొనుచున్న ప్రత్యక్షతల ద్వారా స్పష్టము చేయబడుతుంది. వారి పని వారి అధికారముని ఏ విధముగా చూపిస్తుందో పరిశీలన చేస్తూ ఆరంభించుదము. అపోస్తులుడు లేదా గ్రీకులో అపోస్టలోస్ అను పదమునకు ప్రాథమికముగా పంపబడినవాడు అని అర్థము. ఇది సాధారణముగా సందేశకులను సూచించుటకు, ఒక పనిని నెరవేర్చుటకు పంపబడిన ఏజెంట్లను మరియు పంపిన వారి పక్షమున మాట్లాడుటకు పంపబడిన రాయబారులను సూచించుటకు ఉపయోగించబడింది. ఉదాహరణకు లూకా సువార్త 10వ అధ్యాయములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసు 72 నియమించినప్పుడు వీరు కొంతకాలం పాటు క్రీస్తు అధికారమును కలిగి ఉండుటకు పంపబడిన తాత్కాలిక రాయబారులుగా ఉన్నారు. లూకా సువార్త 10:16 యేసు మిషనరీలను ఈ మాటలతో నియమించాడు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునెను. ఇక్కడ మిషనరీలు క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నట్లు మనము చూస్తాము. మిషనరీలను స్వీకరించిన వారు క్రీస్తును స్వీకరించినట్లు, మరియు క్రీస్తును స్వీకరించిన వారు ఆయనను పంపినవానిని, అనగా తండ్రిని స్వీకరించినట్లు పరిగణించబడతారు. దీనికి మించి లూకాసు వార్త 10:17-19 వచనాలలో మిషనరీలు తిరిగి వచ్చినప్పుడు జరిగిన చర్చను వినండి. 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంతమాత్రమును హాని చేయదు. ఆయన వారిని మిషనరీలుగా నియమించినప్పుడు యేసు ఆయన అధికారములో కొంత భాగం 72 అప్పగించాడు. కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వారికి ప్రతీక కాదు, బదులుగా వారు ఆయన అధికారము పొందిన ఏజెంట్లు. వారు తప్పులు లేని బోధకులు కాదు, కాని దయ్యములను వెళ్లగొట్టే మరియు రాజ్య ఆగమనమును ప్రకటించే అధికారం కలిగిన వారిగా ఉన్నారు. ఇదే విధముగా అపోస్తులులు అధికారము కలిగిన రాయబారులుగా ఉన్నారు. కాని అపోస్తులుల కార్యములలో క్రీస్తుకు వారు ప్రతినిధులుగా ఉన్న విధానం ఇతర శిష్యులకు 2 ముఖ్యమైన మార్గాలలో భిన్నముగా ఉంది. మొదటిగా, అపోస్తులులు కేవలము సువార్త ప్రకటించుటకు మాత్రమే కాదుగాని సంఘం యొక్క పనికి కూడా నియమించబడ్డారు అని లూకా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అపోస్తులుల కార్యములలో అపోస్తులులు మరికొందరు వ్యక్తులను లేదా పనిని భర్తీ చేయలేదు. వారు క్రీస్తు అప్పగించిన అధికారమును కేవలము కొంత సమయం మాత్రమే కాకుండా సర్వదా కలిగియుండిరి. 2, క్రీస్తు సంఘస్థాపన మరియు పరిపాలనకు సంబంధించిన ప్రతి విషయమును చర్చించే అధికారం అపోస్తులులకు ఉంది. అపోస్తులుల కార్యములు 15 యెరూషలేము సభను గురించిన నివేదిక సూచించినట్లుగా అపోస్తులుల మాటలను సంఘము అంగీకరించాలి. వారు ఇచ్చిన తీర్పులు ఏమైనా సరే అవి దేవుని చిత్తముగా అంగీకరించబడాలి. 2 పేతురు 3:2 అపోస్తులుల అధికారమును గురించి పేతురు చర్చించిన విధమును వినండి. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తులుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకము చేసి మీ మనస్సులను రేపుచున్నాను. ఇక్కడ పేతురు సూచిస్తున్నట్లుగా అపోస్తులులు యేసు యొక్క చిత్తము మరియు బోధనకు నమ్మకమైన దాసులుగా పనిచేశారు గనుక వారి మాటలను స్వీకరించాలి. ఇప్పటి వరకు అపోస్తులుల పాత్రను చర్చించాము గనుక సువార్త వ్యాప్తి ద్వారా దేవుడు వారి ప్రత్యేకమైన పరిచర్యను ఏ విధముగా ఆశీర్వదించాడో ఇప్పుడు పరిశీలన చేద్దాము. అపోస్తులుల కార్యములలో అపోస్తులులు సువార్త ప్రకటించిన ప్రతిసారి మారుమనసు పొందిన వారిని వారికి అప్పగించుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనము చూచినట్లుగా పెంతికోస్తను దినమందు పేతురు చేసిన ప్రసంగం సంఘమును 120 నుండి 3,000 వరకు అభివృద్ధి చేసింది. మరియు ఈ విధమైన ఆశీర్వాదము అపోస్తులుల కార్యములందంతటా కొనసాగింది. ఒక రచయితగా సంఘము యొక్క ఈ బాహ్య సంఖ్యాపరమైన అభివృద్ధి దేవుని ఆమోదముకు మరియు శక్తికి నిదర్శనమని లూకా తన పాఠకులకు నేర్పించడానికి జాగ్రత్త వహించాడు. ఆయన దీనిని చేసిన ఒక మార్గము గౌరవనీయుడైన గమలియేలు మాటలను ఉల్లేఖించుట. అపోస్తులుల కార్యములు 5:38-39 వచనాలలో గమలియేలు సభ ఎదుట అపోస్తులులను గూర్చి ఈ మాటలు పలికాడు. ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురుసుమి. ఈ దృక్కోణము నుండి చూస్తే పరిశుద్ధాత్ముడు వారికి శక్తినిచ్చి వారి పరిచర్యను ధృవీకరించాడనడానికి అపోస్తులుల యొక్క ఆశీర్వాదకరమైన సువార్త పరిచర్య రుజువుగా ఉంది. వారి పని మరియు వారి పరిచర్యపై దేవుని సంఖ్యాపరమైన ఆశీర్వాదము ద్వారా ఇవ్వబడిన రుజువుతో పాటుగా అపోస్తులుల యొక్క అధికారమును వారి పరిచర్యలో భాగంగా ఉన్న అద్భుతాలలో కూడా చూడవచ్చు. బైబిల్ అందంతటా అద్భుతాల యొక్క ప్రధాన విధి ఏమిటంటే దేవుని రాయబారులు సత్యము మాట్లాడతారు మరియు దేవుడు అప్పగించిన అధికారమును కలిగి ఉంటారు అని ధృవీకరించుట. నిర్గమకాండములో మోషే సత్యదేవుని పక్షమున మాట్లాడుచున్నాను అని ధృవీకరించుటకు ఫరో ఎదుట అనేక అద్భుత కార్యాలు చేశాడు. 1 మరియు 2 ఏలియా మరియు ఎలీషా చేసిన అద్భుతాలు, వారి ప్రవచనాలు మరియు బోధనలు దేవుని నుండి వచ్చినవని ధృవీకరించాయి. సువార్తలలో యేసు తానే క్రీస్తని, దేవుడు అభిషేకించిన సేవకుడని, తన ప్రజలను రక్షించి పాలించుటకు పంపబడిన ప్రవక్తయని ధృవీకరించడానికి అద్భుత కార్యాలు చేశాడు. అదేవిధంగా అపోస్తలుల కార్యములలో అపోస్తలులు చేసిన అద్భుతాలు క్రీస్తును గూర్చిన వారి సాక్ష్యము నిజమని నిరూపించాయి. అపోస్తలుల కార్యములు 5:16 అపోస్తలులు రోగులను స్వస్థపరిచారు. అపోస్తలుల కార్యములు 14:8 కుంటివాడిని బాగుచేశారు. అపోస్తలుల కార్యములు 9:40 చనిపోయిన వ్యక్తిని లేపారు. అపోస్తలుల కార్యములు 13:11 దుష్టులను బాధించారు. అపోస్తలుల కార్యములు 12:10 చెరసాల నుండి తప్పించుకున్నారు. అపోస్తలుల కార్యములు 27:44 వాడ బద్దలైనప్పుడు తప్పించుకొని దరిచేరారు. మరియు అపోస్తలుల కార్యములు 28:3 విషసర్పపు కాటును తప్పించుకున్నారు. వాస్తవానికి అపోస్తలుల కార్యములు 5:15 ప్రకారం వారి శక్తి బహు గొప్పది గనుక పేతురు నీడపడిన ప్రతి ఒక్కరూ స్వస్థపడ్డారు. మరియు అపోస్తలుల కార్యములు 19:11-12 ప్రకారం పౌలు ముట్టుకొనిన బట్టలు దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరిచాయి. ఇటువంటి శక్తివంతమైన అద్భుతాలు దేవుని నుండి మాత్రమే కలుగుతాయి. అపోస్తలులు నిజముగా ఆయన యొక్క అధికారికమైన సాక్షులు అని ఇవి రుజువు చేస్తాయి. ఇందుమూలముగానే పౌలు తాను చేసిన అద్భుతాలను 2 కొరింథీ పత్రిక 12:12 ఈ విధముగా వర్ణించాడు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. పరిశుద్ధాత్మని చేత అధికారము పొందిన అద్భుత కార్యములు అపోస్తులునికి చిహ్నముగా ఉన్నాయి. క్రీస్తుకు మరియు ఆయన పనికి నిజాయితీగా సాక్ష్యమిస్తున్నారు అని చెప్పడానికి రుజువుగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనము అపోస్తులుల పనిని, వారి సువార్త వ్యాప్తిపై దేవుని ఆశీర్వాదమును మరియు వారి అద్భుతాలను చూశాము గనుక వారు పొందుకొనిన ప్రత్యక్షత వారి అధికారముకు రుజువుగా ఎలా ఉపయోగపడిందో చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు అపోస్తులులకు మార్గదర్శకత్వమిచ్చి సత్యసువార్తను వెల్లడి చేయడానికి, సంఘములో నిర్ణయాలు తీసుకోవడానికి, సంఘము పరిపక్వతలో వృద్ధి పొందినట్లు ఆకృతిక అంశాలను రూపొందించడానికి కృపననుగ్రహించాడని లూకా చాలాసార్లు నమోదు చేశాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 10:10 పేతురు దేవుని నుండి దర్శనం పొందుకున్నాడు. అన్యులను యూదామతములోకి మార్చకుండా నేరుగా సంఘములో చేర్చుకోవచ్చని అది ఆయనకు బోధించింది. మరియు అపోస్తలుల కార్యములు 16:16 మాసిదోనియాలో సువార్త ప్రకటించి రాజ్యసువార్త గొప్పగా వ్యాపించాలను దర్శనం పౌలు పొందుకున్నాడు. లూకా వాస్తవిక పాఠకులకు మరియు తక్కిన ఆదిమ సంఘముకు అపోస్తలుల పని, పరిచర్యలో ఆశీర్వాదము, నిర్ధారించు అద్భుతాలు మరియు ప్రత్యక్షత వారి నిస్సంకోచమైన అధికారముకు ధృవీకరణలుగా ఉన్నాయి. మరియు అపోస్తలుల కార్యములందంతటా లూకా చెప్పినట్లు ఆదిమ సంఘము అపోస్తలుల యొక్క బోధలను, తీర్పులను అంగీకరించి ఆమోదించుట ద్వారా వారి అధికారికమైన సాక్ష్యముకు మరియు నాయకత్వముకు స్పందించింది. మరియు అదే విధముగా అపోస్తలుల కార్యముల వంటి పుస్తకాలలోని వారి బోధనల సారాంశముల ద్వారా మరియు క్రొత్త నిబంధనలో ధృవీకరించబడిన వారి రచనల ద్వారా ఆధునిక క్రైస్తవులు కూడా క్రీస్తు యొక్క ఈ అధికారికమైన రాయబారులకు లోబడాలి. అపోస్తలుల సాక్ష్యము యొక్క ప్రత్యేకమైన మరియు అధికారికమైన స్వభావమును దృష్టిలో ఉంచుకొని వారు మరియు వారి అనుచరులు క్రీస్తు సువార్తను ప్రపంచముకు తీసుకువెళ్ళటలో సాక్షులుగా ఉన్న వివిధ మార్గాలను పరిశీలన చేయడానికి మనము సిద్ధముగా ఉన్నాము. అపోస్తలులు మరియు వారి అనుచరులు అపోస్తలుల కార్యములందంతటా క్రీస్తుకు సాక్షులుగా ఉన్న వివిధ మార్గాలను గుర్చిన మన చర్చ 2 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా క్రీస్తుకు సాక్ష్యమిచ్చుటకు ఉపయోగించే వివిధ పద్ధతులను మనము చూద్దాము. 2వదిగా వారు ఈ సాక్ష్యమును అందించిన వివిధ సందర్భాలను మనము చూద్దాము. అపోస్తలుల కార్యములలో వారు ఉపయోగించిన వివిధ పద్ధతులను మొదట చూద్దాము. క్రీస్తును ప్రపంచానికి అందించుటకు అపోస్తలులు మరియు వారి అనుచరులు ఉపయోగించిన పద్ధతులను వివరించడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ ఆరు ప్రాథమిక విధానాలను గూర్చి ఆలోచించుట సహాయకరంగా ఉంటుంది. మొదటిగా, రోమా సామ్రాజ్యమంతటా తెలియజేయబడిన సంఘటనలను, ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుత్థానము వంటి విషయాలను సూచించుట ద్వారా వారు చరిత్రను నివేదించారు. ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 26:26 రాజైన అగ్రిప్పతో పౌలు ఈ మాటలు మాట్లాడాడు. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగయ్యుండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. ఈ వాక్యభాగములో ఆయన మరియు సంఘము ప్రకటించు ప్రాథమిక సత్యాలు ప్రాచీన ప్రపంచములో సుప్రసిద్ధ సంఘటనలు అని తెలియజేయుట పౌలు యొక్క ముఖ్యమైన బిందువు అయ్యున్నది. ఇలాంటి చారిత్రక సంఘటనలను నివేదించుట అపోస్తులులు అవిశ్వాసులకు సాక్ష్యమిచ్చినప్పుడు ఉపయోగించిన ఒక సాధారణ పద్ధతిగా ఉంది. రెండవదిగా, అపోస్తులులు తమ యొక్క సువార్త ప్రయాసకు మద్దతుగా ఉండుటకు లేఖన సత్యాలను తరచుగా నివేదించారు. యూదా పాఠకులతో మాట్లాడేటప్పుడు తరచూ పాత నిబంధనను ఉల్లేఖించారు. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములు 3:22 యేసు సుదీర్ఘకాలముగా వేచి చూస్తున్న మెస్సయ్య అని యూదులకు నిరూపించడానికి పేతురు మోషే మాటలను నివేదించాడు. అపోస్తలుల కార్యములు 23:6 పౌలు పాత నిబంధన లేఖనాల నుండి తీసుకొనబడిన మృతుల పునరుద్ధానమును గుర్చిన యూదుల నమ్మకమును నివేదించాడు. మూడవదిగా, అన్యులతో మాట్లాడునప్పుడు ప్రకృతిలోని దేవుని ప్రత్యక్షతను మరియు అన్యమతములలో కనిపించే నిజమైన నమ్మకాలను అపోస్తులు నివేదించారు. ఉదాహరణకు, అపోస్తులుల కార్యములు 17:24-27 ఏథెన్సులో సువార్త ప్రకటనకు ఆరంభ బిందువుగా దేవునిపై మరియు మానవ చరిత్రపై సాధారణ అన్యమత దృక్పథాలను పౌలు ఉపయోగించాడు. అక్కడ ఆయన చెప్పినది వినండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవయ్యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కొనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ పౌలు ప్రస్తుతించిన దృక్పథాలు కేవలము క్రైస్తవులు మరియు యూదులవి మాత్రమే కాదుగాని చాలామంది అన్యులు కూడా కలిగి ఉన్నారు. వాస్తవానికి ఏథెన్సులో అరియోపగు సభలో పౌలు అన్యమత సాహిత్యాలను కూడా నివేదించాడు. అపోస్తలుల కార్యములు 17:28 ఆయన చెప్పినది వినండి. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరునూ చెప్పుచున్నారు. ఇక్కడ పౌలు ఏథెన్సులో క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చినప్పుడు క్రైస్తవ్యము పట్ల తన అభిప్రాయమును నిర్మించుటకు గ్రీకు కవీశ్వరుల యొక్క రచనలను నివేదిస్తున్నాడు. 4వదిగా, అపోస్తులులు క్రీస్తును ఇతరులకు పరిచయం చేసినప్పుడు తమ వ్యక్తిగత అనుభవాలను నివేదించారు. అపోస్తులుల కార్యములలో పౌలు ఈ పద్ధతిని ఉపయోగించినట్లు లూకా అనేక చోట్ల చెప్పాడు. ఉదాహరణకు, దమస్కు మార్గమందు ఆయనకు కలిగిన మారుమనసు అనుభవమును పౌలు సూచించాడు. దీనిని లూకా అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయములో నివేదించాడు. ఈ అనుభవమును అపోస్తులుల కార్యములు 22వ అధ్యాయములో యూదుల సమూహం ఎదుట చెప్పాడు. మరియు అపోస్తులుల కార్యములు 26వ అధ్యాయములో రాజైన అగ్రిప్ప ఎదుట వివరించాడు. 5వదిగా, అపోస్తులులు ప్రకటించిన సువార్త సత్యమును ధృవీకరించుటకు వారు అనేక అద్భుత కార్యాలు మరియు సూచక క్రియలు చేశారు. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూచినట్లుగా అపోస్తులుల కార్యములు అపోస్తులులు చేసిన అద్భుతాలతో నిండిపోయింది. ఆత్మ అద్భుత కార్యములు చేయుటకు అపోస్తులులకు శక్తినిచ్చినప్పుడల్లా యేసుక్రీస్తుకు సాక్షులుగా వారిని ధృవీకరించాడు. 6వదిగా, అపోస్తులులు క్రీస్తు పట్ల వారికున్న విధేయత ద్వారా సాక్ష్యమిచ్చారు. వారు ప్రజలను క్రీస్తు వైపు నడిపించడానికి వారు పొందుకున్న శ్రద్ధను నిరంతరం ఉపయోగించారు. మరియు హింసించబడినప్పుడు లేదా బెదిరించబడినప్పుడు కూడా తమ పిలుపును విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో లుస్త్రాలోని ప్రజలు పౌలు మరియు బర్నబాను ఆరాధించుటకు ప్రయత్నించినప్పుడు తాను సామాన్య మానవుడను అని చెప్పి ప్రజలను దేవుని వైపు తిరగమని నొక్కి చెప్పాడు. మరియు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయములో పెద్దల సభ అపొస్తలులను బెదిరించి సువార్త ప్రకటనను ఆపివేయమని ఆజ్ఞాపించినప్పుడు మౌనముగా ఉండుటకు అపొస్తలులు నిరాకరించారు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 28-29 వచనాలలో మనము చదువునట్లుగా, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? అందుకు పేతురును అపొస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని చెప్పిరి. అపొస్తలులు సువార్తకు సాక్షులై ఉండగా వివిధ పద్ధతులను ఉపయోగించారు. మరియు వారి బోధనలు మరియు ఉదాహరణల ద్వారా ఆదిమ సంఘముకు కూడా అదే విధమైన శిక్షణ ఇచ్చారు. మనము కూడా సువార్తకు సాక్షులుగా పనిచేస్తున్నప్పుడు మనము పాటించాలని దేవుడు కోరుచున్న అనేక పద్ధతులను వెదకుటకు అపొస్తలుల కార్యములలో లుకా నివేదికలోని ఈ లక్షణము ప్రతి యుగములోని క్రైస్తవులను ప్రోత్సహించాలి. క్రీస్తుకు సాక్ష్యమివ్వడానికి అపొస్తలులు ఉపయోగించిన వివిధ పద్ధతులతో పాటుగా వారు క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చిన విభిన్న సందర్భాలను మనం పరిగణించాలి. అపొస్తలుల కార్యములలో అపొస్తలులు సువార్తకు సాక్ష్యమిచ్చిన వివిధ సందర్భాలను సంగ్రహించడానికి అనేక మార్గాలున్నాయి. అయితే స్పష్టత కొరకు ఈ సందర్భాలను 4 వర్గములుగా వర్గీకరించుదాము. మొదటిగా బహిరంగ ఉపదేశాలు ఉన్నాయి, అనగా ప్రసంగాలు, సమాధానమిచ్చు ప్రసంగాలు లేదా ఇతర రకములైన ప్రసంగాల ద్వారా గాని అపొస్తలులు బహిరంగ ప్రదేశాలలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలతో మాట్లాడిన సంఘటనలు ఇక్కడ మన మనస్సులో ఉన్నాయి. ఈ విధమైన సందర్భాలలో వారు మాట్లాడుచున్న శ్రోతల ప్రకారం మాటలను ఎన్నుకొనుటలో అపొస్తలులు జాగ్రత్త వహించారు. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూచినట్లుగా వారు యూదులతో ఒక విధంగాను మరియు అన్యజనులతో మరొక విధముగాను మాట్లాడారు. రెండవదిగా అపొస్తలులు సంభాషణ లేదా తర్కము సందర్భాలలో సాక్ష్యమిచ్చారు. ఈ సందర్భములో ప్రతివాదనలు చేయడానికి ప్రజలను పిలిచేవారు మరియు అపొస్తలులు సువార్తను సమర్థించాలని భావించారు. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయములో ఎఫెస్సులో తరన్ను అను ఒకని పాఠశాలలో పౌలు తర్కించాడు. ఇక్కడ సాధారణంగా జనసమూహము ఎదుట అలంకారిక నైపుణ్యత మరియు క్రొత్త ఆలోచనలు పరీక్షించబడతాయి. మూడవదిగా అపొస్తలుల కార్యములలో అపొస్తలులు మరియు వారి అనుచరులు గృహాలలో సాక్ష్యమిచ్చారు. ప్రాచీన ప్రపంచములో గృహాలలో కేవలం తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు మాత్రమే గాక ఎక్కువ మంది ఉండేవారు. అనేక మంది బంధువులు, స్నేహితులు మరియు దాసులు ఉండేవారు. కాబట్టి అపొస్తలుల కార్యములలో గృహాలను గూర్చి మనము చదివినప్పుడు బంధువులు అనగా పిల్లలు, తాతలు, మామలు, అత్తలు, మామలు, అదే విధముగా ఉద్యోగులు, సేవకులు మరియు అనేక సందర్భాలలో బానిసలను కూడా మనం ఊహించాలి. ఇంటిళ్ల పాదిని లెక్కిస్తే సుమారు 15 నుండి 20 మంది సభ్యులు ఉంటారు. అపొస్తలుల కార్యములలో అనేక చోట్ల అపొస్తలులు గృహాలలో సాక్ష్యమిచ్చే ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. 10వ అధ్యాయములో పేతురు కొర్నేలియ గృహముతో మాట్లాడుట, 16వ అధ్యాయములో పౌలు లుదియా మరియు ఫిలిప్పీ చెరసాల నాయకుని కుటుంబముతో మాట్లాడుట. 4వదిగా అపొస్తలుల కార్యములలో వ్యక్తిగతముగా సువార్త ప్రకటన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయములో వ్యక్తిగతముగా రాజైన అగ్రిప్పతో పౌలు మాట్లాడాడు. తన మాటలను అగ్రిప్ప జ్ఞానము మరియు అనుభవముకు తగ్గట్టుగా రూపొందించాడు. సంక్షిప్తంగా అపొస్తలులు కేవలము కొన్ని ప్రత్యేక మార్గాలలో లేదా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తమ సాక్ష్యమును పరిమితము చేయలేదు. అపొస్తలుల కార్యములను మనము అవలోకనము చేస్తున్నప్పుడు వారు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి శ్రోతలకు తగిన విధంగా సువార్తను ప్రకటించడం మనం చూస్తాము. ఇలా చేయుట ద్వారా అపొస్తలులు మనకు ఒక మాదిరిని ఇచ్చారు. మన శ్రోతలకు తగిన సువార్త అంశములను మరియు ప్రతి అవిశ్వాస జీవితానికి తగిన సువార్తను ప్రకటించే ప్రత్యేక మార్గాలను కనుగొనమని బోధించారు. పరిశుద్ధాత్మ మరియు అపొస్తలులు అను అంశాలను ఇప్పటి వరకు మనము చూశాము గనుక మన మూడవ ముఖ్య అంశమును చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. అపోస్తులులు స్థాపించిన సంఘము. సంఘము అను అంశమును రెండు మార్గాలలో పరిశీలన చేద్దాము. మొదటిగా సంఘ అవసరతను చూద్దాము, మరియు రెండవదిగా అపోస్తులుల యొక్క పనిని కొనసాగించుటకు వారి నుండి సంఘము పొందుకున్న సిద్ధపాటును చూద్దాము. సంఘ అవసరతను మొదటిగా పరిశీలన చేద్దాము. తన సంఘమును స్థాపించమని క్రీస్తు అపోస్తులులకు ఆజ్ఞాపించాడు. ఎందుకని? క్రీస్తు సువార్తను ప్రపంచమంతటికీ తీసుకుని వెళ్ళుట కొద్దిమంది వల్ల కాదు అని అపోస్తులులకు తెలుసు. ప్రతి రాజ్యములో రాజ్య సువార్త ప్రకటించాలంటే సాక్షుల సమూహము వారికి అవసరము. అపోస్తులుల లక్ష్యాన్ని నెరవేర్చడానికి సంఘముకు అవసరమైన రెండు విషయాలను మనము చూద్దాము. మొదటిగా అపోస్తులుల యొక్క భౌతికపరమైన పరిమితులను చూద్దాము. వారికి నియమించబడిన బాధ్యతను వారు భౌతికముగా సాధించలేకపోయారు అను సత్యము. రెండవదిగా వారి యొక్క తాత్కాలిక పరిమితులను చూద్దాము. వారు ఒక సాధారణ మానవ జీవిత కాల వ్యవధిని గడుపుతారు, మరియు భవిష్యత్ తరాలకు సాక్షులుగా ఉండలేరు అను సత్యము. అపోస్తులుల యొక్క భౌతిక పరిమితులను చూస్తూ ఆరంభించుదము. మనం ఇంతకుముందు చూసినట్లుగా సువార్త ప్రకటన ద్వారా క్రీస్తుకు సాక్షులుగా ఉండుట అనేది అపోస్తులుల యొక్క బాధ్యతగా ఉంది. కాని వారు తమకు తామే ప్రపంచమంతటికి సజీవ పత్రికలుగా ఉండలేరు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రామాణికమైన సాక్షులుగా ఉండాలను బాధ్యతను అపోస్తులులు సంఘముకు అప్పగించారు. అపోస్తులుల సువార్త ద్వారా సంఘములో ప్రజలు చేర్చబడుతుండగా ఈ విశ్వాసులు కూడా తమ వంతు సజీవ పత్రికలుగా ఉన్నారు. వారు సువార్తను జీవించారు, యేసును గూర్చి తమ పొరుగువారికి మరియు కుటుంబీకులకు సాక్ష్యమిచ్చారు. వారిలో కొందరు మిషనరీలు మరియు సువార్తికులు కూడా అయ్యారు. ఈ విధముగా సంఘము దాని పనిని చేయుచుండగా ప్రతి యుగములో ప్రామాణికమైన సువార్త ప్రకటనకు ఒక స్వయం ప్రతిరూప నమూనాను అపోస్తులులు సృష్టించారు. ఖచ్చితంగా చెప్పాలంటే అపోస్తులుల ప్రసంగములో ఉన్నటువంటి అదే అధికారముతో మరియు అద్భుతాల ధృవీకరణతో సంఘము సువార్త ప్రకటించలేకపోయింది. ఏదేమైనా పరిశుద్ధాత్ముడు జీవితాలలో మరియు మాటలలో సంఘము యొక్క ప్రామాణికమైన సాక్ష్యము ద్వారా పనిచేయడానికి మరియు ఈ మాధ్యమము ద్వారా అనేక మంది క్రొత్త విశ్వాసులను చేర్చడానికి ఇప్పటికీ ఇష్టపడుచున్నాడు. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 11:19-21 హింస వలన చెదిరియున్న విశ్వాసులను గూర్చి ఏమి చెబుతున్నాయో వినండి. వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచూ ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. అపోస్తులుల యొక్క భౌతిక పరిమితులను గూర్చిన ఈ అవగాహనతో వారి మరణము వలన కలిగిన తాత్కాలిక పరిమితులను చూద్దాము. యేసు తిరిగి వస్తాడని అపోస్తులులు నమ్మారు, కాని ఎప్పుడు వస్తాడు అనే విషయం వారికి తెలియదు. అపోస్తులుల కార్యములు 12:12 రాజైన హేరోదు అపోస్తులుడైన యాకోబును చంపే సమయానికి యేసు తిరిగి వచ్చేలోపే కనీసం కొందరు అపోస్తులు చనిపోతారని స్పష్టమయ్యింది. కాబట్టి సంఘము కేవలము అపోస్తులుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సువార్త ప్రకటించుటగాక వారు మరణించిన తరువాత కూడా సంఘమును కట్టే పనిని కొనసాగించుటకు అపోస్తులులు సంఘముకు శిక్షణ ఇచ్చారు. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 20:25-28 ఎఫెసి పెద్దలతో పౌలు మాట్లాడిన మాటలు వినండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచూ నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మమిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సువార్తను ప్రామాణికమైన మార్గాలలో ప్రకటించి విశ్వాసులను పరిపక్వతలోనికి తీసుకుని వచ్చే పనిని సంఘము కొనసాగించుచుండగా అది క్రీస్తు మీద ఆధారపడాలని పౌలు ఆశించాడు. కాబట్టి ఆయన మరణం తరువాత దాని నాయకులు తమ పరిచర్యను కొనసాగించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. అపోస్తులుల యొక్క భౌతిక మరియు తాత్కాలిక పరిమితులను బట్టి దేవుని రాజ్యమును వ్యాప్తి చేయుటలో సంఘము అపోస్తులుల యొక్క స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పద్ధతులను కేంద్రముగా కలిగి ఉంది. ప్రామాణిక సాక్షులను కలిగి ఉండుట సంఘము యొక్క ఆవశ్యకత అని ఇప్పటి వరకు మనము చూశాము. గనుక అపోస్తులులు సంఘమును సిద్ధపరిచిన విధానమును ఇప్పుడు పరిశీలన చేద్దాము. దేవుని రాజ్య విస్తరణ పరిచర్యను కొనసాగించుటకు అపోస్తులులు సంఘమును సిద్ధపరిచిన మార్గములు అనేకములు ఉన్నాయి. అయితే సమయమును బట్టి కేవలము 3 విషయాలకు మాత్రమే మన చర్చను పరిమితం చేద్దాము. మొదటిగా అపోస్తులుల బోధకు కట్టుబడి ఉండునట్లు, అనగా యేసుకు నమ్మకమైన సాక్షులుగా ఉండునట్లు వారు సంఘమును ప్రోత్సహించిన విషయమును చూద్దాము. రెండవదిగా పెద్దలు మరియు పరిచారకుల వంటి సంఘ నాయకులను నియమించుటకు అపోస్తులుల నిబంధనలను మనము పరిశీలన చేద్దాము. మరియు మూడవదిగా ఖచ్చితముగా రాబోయే కష్టాలను భరించుటకు అపోస్తులులు సంఘమును ఎలా సిద్ధము చేశారో పరిశీలన చేద్దాము. అపోస్తులులు సంఘముకు అప్పగించిన బోధను మొదటిగా చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో సంఘము క్రీస్తును ముఖ్యమైన మూలరాయిగా కలిగి అపోస్తులులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిర్మించబడినదని పౌలు వివరించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన మాటలను వినండి. మీరు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తులులు సంఘములో ఆరంభ నాయకులుగా మాత్రమేగాక వారి బోధనల పునాది మీద సంఘము కట్టబడిందని, అవి సంఘ విశ్వాసమునకు ఆధారమైనవిగా ఉన్నాయనే విషయమును కూడా పౌలు తన మనసులో గ్రహించాడని గమనించండి. ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 4-6 వచనాలలో పౌలు తన బోధన యొక్క పునాది బాధ్యతను ఈ విధముగా వివరించాడు. మీరు క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడియున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. సంఘము అపోస్తులుల బోధకు కట్టుబడి ఉందను సత్యమును ఉద్ఘాటించుటకు లూకా అపోస్తులుల కార్యములలో చాలా జాగ్రత్తను వహించాడు. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో ఆయన చెప్పినట్లుగా, వీరు అనగా విశ్వాసులు అపోస్తులుల బోధయందును ఎడతెగకయుండిరి. క్రీస్తుకు నమ్మకముగా ఉండాలంటే మరియు రాజ్య విస్తరణ కొరకు మనము చేయు ప్రయత్నాలలో దేవుని ఆశీర్వాదముండాలంటే సంఘము క్రీస్తును మూలరాయి మీద మాత్రమేగాక ఆదిమ సంఘము యొక్క అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడాలను విషయమును ఆయన పాఠకులు తెలుసుకోవాలని లూకా ఆశించాడు. అపోస్తులులు అధికారికముగా మరియు విశ్వసనీయంగా యేసు పనిని మరియు బోధనను అందించారు. కాబట్టి ప్రతి యుగములోని క్రైస్తవులు అపోస్తులుల బోధనను ప్రకటించాలి, కాపాడాలి మరియు దాని ప్రకారం జీవించాలి. క్రీస్తు సంఘం విషయంలో నేడు కూడా ఇది వాస్తవమై ఉన్నది. నేడు ఇది వాస్తవమని చెప్పడానికి ఒక స్పష్టమైన మార్గం ఏమనగా, క్రొత్త నిబంధన ప్రథమముగా అపోస్తులుల చేత వ్రాయబడింది మరియు అపోస్తులుల కార్యముల వంటి అపోస్తులుల చేత వ్రాయబడిన పుస్తకాలు అపోస్తులుల ఆమోదమును పొందాయి. నేడు క్రీస్తు సంఘముగా అపోస్తులుల బోధన యొక్క నిజమైన సంకలనమైన క్రొత్త నిబంధన రచనల మీద మన జీవితాలను మనము కట్టుచున్నాము. అపోస్తులులు తమ బోధకు నమ్మకముగా ఉండమని సూచించుట ద్వారా సంఘమును సిద్ధపరిచారు అని ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి సంఘము నూతన ప్రదేశాలకు మరియు తరుము వారికి వ్యాపించబడుతుండగా దానిని నడిపించుటకు మరియు సేవ చేయుటకు అధికారులను నియమించుటలో వారు సంఘమును ఏ విధముగా సిద్ధపరిచారో పరిశీలించడానికి మనం సిద్ధముగా ఉన్నాము. మనము ఇంతకుముందు చూసినట్లుగా అపోస్తులులు భౌతిక మరియు తాత్కాలిక పరిమితులను ఎదుర్కొన్నారు. అవి వారి లక్ష్యాన్ని పూర్తి చేయకుండా నిరోధించాయి. సంఘములో మరింతమంది అధికారులను లేవనెత్తడం ఈ సమస్యకు కొంత పరిష్కారముగా ఉంది. వివిధ క్రైస్తవ సంప్రదాయాలు ఆదిమ సంఘములోని ప్రభుత్వమును మరియు అధికారమును వివిధ మార్గాలలో అర్థము చేసుకున్నాయని చెప్పడానికి ఇక్కడ కొంత సమయం కేటాయించాలి. సంఘములోని కొన్ని శాఖలు 3 అధికారములను గుర్తిస్తాయి. అధ్యక్షుడు లేక బిషప్, పెద్ద మరియు పరిచారకుడు లేక డీకన్. మరికొందరు కేవలము 2 మాత్రమే గుర్తిస్తారు, పెద్ద మరియు పరిచారకుడు. ఇంకొందరు అపోస్తులుడు, మిషనరీ, సువార్తికుడు మొదలగు అధికారములను చేర్చుతారు. సరైన సంఘ ప్రభుత్వమును గూర్చిన ప్రశ్న ఈ పాఠము యొక్క పరిధికి మించినది. అయితే సంఘము దేవుని లక్ష్యాన్ని నిర్వర్తించగలదని నిర్ధారించడానికి అపోస్తులులు అదనపు సంఘ అధికారులను నియమించారు అనే సాధారణ విషయాన్ని ఇక్కడ ఉద్ఘాటించుదాము. వాస్తవానికి అపోస్తులులు యెరూషలేముకు అనుసంధానంగా ఉన్న పరిచర్యలు తాము జరిగించలేమని వెంటనే గుర్తించారు గనుక అదనపు సంఘ అధికారులను వెంటనే నియమించారు. అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయములో దీనిని మనం స్పష్టముగా చూస్తాము. ఇక్కడ సంఘములోని సభ్యుల యొక్క అవసరతలను తీర్చడానికి అపోస్తులులు పరిచారకుడు అనే అధికారమును సృష్టించారు. ఈ సందర్భములో అనుదిన ఆహారం పంచుటకై బాధ్యత కలిగిన మనుష్యులను ఏర్పరచుమని అపోస్తులులు సంఘముకు ఆజ్ఞాపించారు. అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము 3-6 వచనాలలో అపోస్తులులు దీనిని నిర్వహించిన తీరును చూడండి. అపోస్తులులు ఇలా చెప్పారు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్యపరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. సంఘము వారిని అపోస్తులుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తులులు సంఘం యొక్క స్థానిక సభ్యులను కాయుటకు మరియు నడిపించుటకు కాపరులుగా పిలువబడే పెద్దలను నియమించారు. ఉదాహరణకు పౌలు యొక్క మిషనరీ యాత్రలలో అపోస్తులుడు సాధారణముగా కొత్తగా మారుమనసు పొందిన వారిని సంఘములో చేర్చి ఆయన విడిచి వెళ్ళినప్పుడు బాధ్యత వహించే నాయకులను నియమించాడు. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనములో ఈ ఉదాహరణను మనము చూడవచ్చు. అక్కడ లూకా ఈ కథనము ఇస్తున్నాడు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వాస్తవానికి అపోస్తులులు సంఘములో పెద్దలను సిద్ధపరచాలనే ఉద్దేశముతో ఉన్నారు గనుక అపోస్తులులు అందుబాటులో ఉన్నప్పుడే వారితో పాటుగా సంఘమును నడిపించమని వారిని ప్రోత్సహించారు. అపోస్తులుల కార్యములలో దీనిని గూర్చిన ఒక సుప్రసిద్ధ ఉదాహరణ అన్యజనులకు సంబంధించిన ప్రశ్నను పరిష్కరించడానికి సమావేశమైన యెరూషలేము సభ. అన్యజనులను సంఘము ఏ విధముగా చేర్చుకోవాలి అనే ప్రశ్నను గూర్చి చర్చించింది. ఈ సభకు అపోస్తులులు పెద్దలు కలిసి అధ్యక్షత వహించారు. అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయములో ఈ సంఘటన నమోదు చేయబడింది. కనీసం 5 సార్లు పెద్దలు మరియు అపోస్తులులు కలిపి నాయకులుగా ప్రస్తావించబడ్డారు. అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వచనాలలో అధ్యాయము ఏ విధముగా ఆరంభమవుతుందో వినండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తులుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలనని సహోదరులు నిశ్చయించిరి. అపోస్తులులను మరియు పెద్దలను కలవడానికి పౌలు మరియు ఇంకొందరు పంపబడ్డారు. ఈ అధ్యాయములోనే ఇదే విధమైన మాటలను 4, 6, 22 మరియు 23 వచనాలలో మనము చూస్తాము. అపోస్తులుల కార్యములందంతటా మెస్సీయత్వ రాజ్యమను దేవుని పనిని కొనసాగించుటకు అపోస్తులులు అధికారులను పిలిచారు. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయములో ఎఫెస్సీ పెద్దలకు పౌలు ఇచ్చిన హెచ్చరికలో దీనిని మనము చూస్తాము. అపోస్తులుల కార్యములు 15 మరియు 21లో యెరూషలేము సంఘములో నాయకత్వం వహించిన యాకోబు వంటి పెద్దలు కలిగి ఉండిన ప్రాముఖ్యమైన పాత్రలో దీనిని మనము చూస్తాము. తీతుకు 1వ అధ్యాయం 5వ వచనములో అధికారులను నియమించుటను గూర్చి పౌలు వ్రాసిన విధమును వినండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చి తిని. లోపముగా విడిచిపెట్టిన వాటిని దిద్దుమని పౌలు యవన కాపరి అయిన తీతుకు ఆదేశించాడు. అనగా అపోస్తులుడైన పౌలు ఆరంభించిన దానిని పెద్ద అయిన తీతు సంపూర్తి చేయాలి. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అపోస్తులుల పనిని ఆయన కొనసాగించాలి. తమ నుండి పరిచర్య పనిని తీసుకుని కొనసాగించుటకు పౌలు మరియు ఇతర అపోస్తులులు ఈ అధికారులను నియమించారు. సమస్తము అపోస్తులులే చేయాలని దేవుడు ఉద్దేశించలేదు. అపోస్తులులు ఆయన సంఘమును స్థాపించాలని ఉద్దేశించాడు. అపోస్తులుల నుండి సంఘ నాయకత్వమును పొందుకునేవారికి, అపోస్తులులు వేసిన పునాది మీద కట్టడము కొనసాగించేవారికి, అపోస్తులులు వెళ్ళని ప్రదేశాలలో దేవుని రాజ్యమును విస్తరింపజేసేవారికి శిక్షణ ఇవ్వాలని కూడా ఉద్దేశించాడు. అపోస్తులులు సంఘముకు యేసు బోధన మరియు పనిని గూర్చి బోధించి క్రీస్తు పనిని నెరవేర్చుటకు అదనపు అధికారములను నియమించారు అని ఇప్పటి వరకు మనము పరిశీలన చేశాము. ఈ సమయములో సంఘము ముందుకు సాగుతుండగా అది అనివార్యంగా ఎదుర్కొనే శ్రమల విషయములో అపోస్తులులు సంఘమును సిద్ధపరిచిన విధానమును చూద్దాము. అపోస్తులుల పని కష్టము, ప్రమాదము మరియు హింసతో నిండినదని లూకా వివరించాడు. వారు తరచుగా పట్టబడి కొట్టబడ్డారు. అపోస్తులుడైన యాకోబును రాజైన హేరోదు చంపాడు కూడా. మరియు అపోస్తులుల జీవితాలలో వాస్తవముగా జరిగినది ఇతర క్రైస్తవుల జీవితములలో కూడా జరుగుతుందని వారికి తెలుసు. ఒక విశేషమైన సందర్భములో లుస్త్రాను పట్టణములో అవిశ్వాసులైన కోపోద్రేకులు పౌలును రాళ్లతో కొట్టి చనిపోతాడనుకుని పట్టణము వెలుపల వేశారు. మరునాడు అతడు దెర్బేకు వెళ్ళిపోయాడు. అయితే వెంటనే విశ్వాసులను బలపరచాలని లుస్త్రాకు మరియు ఇతర పట్టణాలకు తిరిగి వచ్చాడు. పౌలు ప్రాణమును తీయజూచుటకు ప్రణాళిక వేసిన ఈ తరుణములో అపోస్తలుల కార్యములు 14:21-22 లూకా ఈ మాటలు నమోదు చేశాడు. పౌలు మరియు బర్నబా లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకేయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియూ, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియూ వారిని హెచ్చరించిరి. సంఘము అనేక కష్టాలను మరియు హింసలను ఎదుర్కొనే విషయమును అర్థము చేసుకోవాలని అపోస్తులులు ఆశించారు. విశ్వాసము బట్టి కొందరు చంపబడతారు కూడా. అయితే రాజ్య లక్ష్యము విలువైనది కాబట్టి ఇందు మూలముగానే సంఘము క్రీస్తుకు నమ్మకముగా ఉండాల్సిన అవసరత ఉంది. శ్రమల కొరకు అపోస్తులులు సంఘమును సిద్ధపరిచిన విధానం ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు ఇచ్చిన ఉపదేశములో కూడా మనము చూడవచ్చు. అపోస్తులుల కార్యములు 20 బహుశా ఆయన వారిని మరలా చూడనేమో అని పౌలు చెప్పాడు. యెరూషలేము వెళ్ళుచున్నాను, బహుశా అక్కడ పట్టబడి చంపబడతాను అని ఆయన చెప్పాడు. తన జీవితములో ఇటువంటి భయంకరమైన దృక్పథం ఉన్న తరుణములో శ్రమల కొరకు సిద్ధముగా ఉండమని ఎఫెసి సంఘముకు పౌలు హెచ్చరికలు మరియు ఉపదేశము ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 20:28-31 ఆయన ఎఫెసి పెద్దలతో ఈ మాటలు మాట్లాడాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున మెలకువగా ఉండుడి. అనేకమంది అపోస్తులులు సంగముకు వ్రాసిన పత్రికలలో ఇలాంటి విషయాలు వ్రాశారు. సంగములు విశ్వాసమునకు శత్రువులుగా ఉన్నవారి విషయములో జాగ్రత్త వహించి, లేఖనములు మరియు వాటి బోధనల మీద ఆధారపడి క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని పేతురు, యోహాను మరియు పౌలు ఉపదేశించారు. వీటన్నిటిలో సంఘాలను నిరుత్సాహపరచకుండా శ్రమలలో క్రీస్తుకు నమ్మకముగా ఉండుటకు, పరిశుద్ధాత్మని యొక్క వరములు మరియు కృప మీద ఆధారపడుటకు, దేవుని పనిని కొనసాగించుటకు సంఘములను సిద్ధము చేయడమే అపోస్తులుల ఉద్దేశమై ఉన్నది. సంఘమును అపోస్తులుల యొక్క సాక్ష్యము మరియు బోధన మీద కట్టుట ద్వారా, సంఘములో అధికారులను నియమించుట ద్వారా, శ్రమలను ఎదుర్కొనుటకు సంఘమును సిద్ధపరచుట ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా సంఘము ప్రతి స్థలములోనూ ప్రతి యుగములోనూ దేవుని రాజ్య విస్తరణ పని కొనసాగిస్తుందని అపోస్తులులు నిర్ధారించారు. ఈ పాఠములో అపోస్తులుల కార్యములంతటిలో అమర్చబడిన 3 ముఖ్య అంశాలను మనము అన్వేషించాము. పరిశుద్ధాత్మని యొక్క కార్యములు మరియు వరములను చూశాము. క్రీస్తు యొక్క ప్రత్యేక అధికారిక సాక్షులుగా అపోస్తులుల ప్రాముఖ్యతను చూశాము. మరియు సంఘమును స్థాపించుట ద్వారా అపోస్తులులు తమకు ఇవ్వబడిన బాధ్యతను ఏ విధముగా నెరవేర్చారో చూశాము. అపోస్తులుల కార్యములు చరిత్ర మరియు వేదాంతమును గూర్చిన గొప్ప రచనగా ఉంది. లూకా థియోఫిలాకు మరియు ఆదిమ సంఘముకు వ్రాసినప్పుడు వారు పరిశుద్ధాత్మశక్తితో బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుట ద్వారా దేవుని రాజ్యసువార్తను వ్యాపింపజేయుటలోని ప్రాముఖ్యతను ఆయన ఉద్ఘాటించాడు. ఈ పాఠములను నేటి మన జీవితాలలో అనువర్తించుకునుచుండగా దేవుని రాజ్యముకు మన జీవితాలను కూడా ప్రతిష్ఠించుకొని ఆయన శాశ్వత రాజ్యమును సంపూర్ణము చేయడానికి క్రీస్తు రాబోవు దినము కొరకు మనమందరము వేచియుండాలి.